ఆయన సమారంభాం శ్రీ శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. నారాయణం నమస్కృత్య నరంజైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. యత్ర యోగేశ్వర కృష్ణో యత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీర్విజయో భూతిర్ ధ్రువా నీతిర్మతిర్మమ. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ. అహం త్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః. నమోస్తు అనంతాయ సహస్రమూర్తయే సహస్రపాదాక్షి శిరోరుబాహవే సహస్రనామ్నే పురుషాయ శాశ్వతే సహస్రకోటి యుగధారిణే నమః. శ్రీమద్భాగవతము షష్ఠ స్కంధము ఇంద్రాది దేవతలు అదృశ్యమైనటువంటి బృహస్పతిని గురించి అనుగ్రహమునకై ప్రయత్నించి విఫలులై నిరాశ నిస్పృహ చెంది ఉన్న సందర్భంలో పరిస్థితిని గమనించి రాక్షస వీరులు దేవతలపై దండెత్తి దేవతలను జయించి వారందరినీ పదభ్రష్లు చేయగా చేయగలిగింది ఏం లేక దేవతలందరూ కూడా బ్రహ్మదేవుని ఆశ్రయించారు. రెండు వందల 77-78 పద్యములకు వివరణ. ఇటు పారిపోయిన దేవతలు గాయములు పడిన దేహములతో సంతాపము చెందుతూ పరిగెత్తి పరిగెత్తి సత్యలోకమునకు పోయి బ్రహ్మను దర్శించిరి. అతడు దేవతలకు కూడా వైభవమును కూర్చి నిర్ణయించువాడు. దేవతలైనను రాక్షసులైనను మంచి పనులు చేసిన వారైన సో వారిపై అనురాగము కలవాడు. వేదముల మార్గమును నిర్ణయించి లోకములకు హితము చేసుండువాడు. పుణ్యాత్ములైన యోగిజనుల భావము చేత జయింపబడిన వాడయ్యను సమస్త లోకములను జయించిన మన్మథుని కన్నగారు అటు బ్రహ్మదేవుని సన్నిధికి దేవతలందరూ చేరిరి. యోగులు తమ భావముచే బ్రహ్మమును జయించినారనగా జీవులు యోగ విద్య అభ్యసించడం వలన బ్రహ్మసృష్టికి అతీతలుగా జీవించడని అర్థం. మళ్ళీ చదువుతాను. యోగులు తమ భావముచే బ్రహ్మను జయించిన వారనగా జీవులు యోగ విద్యను అభ్యసించడం వలన బ్రహ్మసృష్టికి అతీతులుగా జీవించడని అర్థం. ఎవరు యోగులంటే, నేను అనే భావమందు సతతం నిలిచి ఉన్నవాడు యోగి. నేను అనే భావం కలిగినప్పుడు ఈ నేను ఆ నేనే ఈ నేనుగా ఉన్నది. ఈ నేను మూడు గుణములోకి ప్రవేశిస్తుంది, ఐదు భూతములలోకి ప్రవేశిస్తుంది, ఎనిమిది ప్రకృతులలోకి ప్రవేశిస్తూ ఉంటుంది. ప్రవేశించినప్పుడు ఇలా గుణములలోకి, పంచభూతాత్మకమైనటువంటి సృష్టిలోకి ప్రవేశించినప్పుడు తనను గూర్చిన అస్తిత్వం కోల్పోదు, తను తానుగానే ఉంటుంది. మామూలుగా యోగులు కాని వాళ్ళం పరిస్థితులు బట్టి మారిపోతూ ఉంటాం కదా. ఇవాళ కార్యక్రమం ఎలా ఉంటే ఆ కార్యక్రమంలోకి మనం ప్రవేశించినప్పుడు నేననే భావన పోతూ ఉంటాం. ఓ పండగ, ఓ పబ్బము జరిగినప్పుడు, లేకైనా ఒక ప్రత్యేకమైన కార్యక్రమం జరుగుతున్నప్పుడు నేను మర్చిపోయి ఆ కార్యక్రమంగా ఉంటూ ఉంటాం, నేనుగా ఉండం కదా. నేనుగా ఉంటూ ఈ మూడు గుణాల్లోకి, ఈ ఐదు భూతాల్లోకి ప్రవేశించినప్పుడు కూడా నేనుగా తనకు కూర్చున్నవాడు యోగి. అలా గుర్తున్న వాడు యోగి కాదు. అందుచేత యోగులు తమ భావముచే బ్రహ్మమును జయించినారనగా, బ్రహ్మను జయించినారనగా జీవులు యోగ విద్య అభ్యసించడం వలన బ్రహ్మసృష్టికి అతీతులుగా జీవించడం అర్థం. బ్రహ్మసృష్టి అంటే సత్యలోకంలో ఆయన ఉండి అక్కడి నుంచి మూడు గుణములతో కూడినటువంటి లోకములు, పంచభూతాలతో కూడిన లోకములు, ఇవన్నీ అలుతారు. అవి రకరకాల రంగులుగా, రకరకాల శబ్దాలుగా గోచరిస్తూ ఉంటుంది. సినిమా చూస్తున్నప్పుడు అక్కడ పడేటువంటి దృశ్యములకు మనం లోనైపోయినట్లు, అంతకుముందున్నది గుర్తుకు రాక ప్రస్తుతం కనబడేదే గుర్తొస్తూ ఉంటుంది. అందుకనే మనకేం చెప్తారంటే, ఉదాహరణ ఊసరవల్లి రంగులు మార్చినట్టు సన్నివేశం బట్టి మనం సుఖ దుఃఖాలు అనుభవిస్తూ ఉంటామని చెప్తారు. ఊసరవట్టి ఏ చెట్టు కొమ్మ రమ్మ దాని రంగు బట్టి దాని రంగు మారిపోతూ ఉంటుంది, దాని అభినవేశం ఉంటుంది. మనం కూడా అకస్మాత్తుగా మనకి తెలిసిన వాళ్ళు ఎవరైనా వచ్చారనుకోండి, మనం మనంగా ఉండం. వాళ్ళైన మనకు ఉండేటువంటి అనుబంధం బట్టి మారిపోతుంటాం కదా. మొహం చాటంతైపోవచ్చు కదా, మొహం చిట్లించుకోవచ్చు, ఏ ఎందుకు తేడా ఉంది కదా. నీకు కనపడుతున్నది దైవమే ఇన్ని రకాలుగా ఉందనేది గుర్తుండాలంటే యోగాభ్యాసకి ముందు తనకు తాను గుర్తుండాలి. తనయందు అఖిల భూతములందు సమహితత్వమున జరుగువాడు అని చెప్పి ప్రహ్లాదుడు కొని చెప్తూ ఉంటాడు. ఏం చూసినా నేను యొక్క అవతరణమే కాంత. ఈ నేననే అవతరణంలో మనం నేనుగా ఉన్నామనుకోండి, ఇప్పుడు బంధువులు వచ్చారని, మిత్రులు వచ్చారని, ఇష్టమైన వారు వచ్చారని, ఇష్టం లేని వారు వచ్చారని, కష్టమైన విషయాలు ఉన్నాయని, సుఖమైన విషయాలు ఉన్నాయని, ఇలా ఉండదు. తాను తానుగా ఉంటూ ఆ సన్నివేశాన్ని గమనిస్తూ ఉంటాడు, అందులోనే ఉంటాడు. దాన్నే శ్రీకృష్ణ భగవద్గీతలో సూత్రే మణిగణాయవ అన్నాడు. సూత్రే మణిగణాయవ అని చెప్పుకోవడం చాలా సులభం కదా. ఎందుకంటే మణులు అన్నీ కూడా ఓ సూత్రానికి ఎక్కిస్తారు. రకరకాల మణుల్లో నుంచి దారం వెళ్ళి వెళ్ళి ఒక చక్కని మాల తయారవుతూ ఉంటుంది. అట్లాగే మనకి పూలదండలు కూడా రకరకాల పువ్వులతో అల్లుతారు కదా. కనిపించేది పూలదండ, కనిపించేది ఈ రత్నముల మాల. కానీ అవన్నీ కలుసుకుంటానికి కారణం అందులో ఉండేటువంటి అనుసృతంగా నడుస్తున్నటువంటి సూత్రం, నిన్ననే సూత్రం. దేంట్లో ప్రవేశిస్తుంటే అది నిలబడి ఉంటుంది. నిన్ననే సూత్రం దేంట్లో ప్రవేశిస్తే అది అట్లా నిలబడి ఉంటుంది. నేనుగా ఉంటూ ఇన్ని లోకాల్లోనూ ఉండటం అనేటువంటిది యోగులు చేసేటువంటి సాధన. అంటే మనం అనుకోవద్దు మనం యోగం చేస్తున్నామని ఒక భ్రమలో ఉంటాం కదా. ఒక్క క్షణంలో మారిపోతుంటే మన ముఖంలో ఉండేటువంటి కవళికలు, మన మూడ్స్, మన ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ అన్నీ చక 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 మారిపోతుంటాయి. ఎందుకని పరిస్థితులకు మనం లొంగిపోతాం. అంటే ఏడు లోకాలు సత్యలోకం నుంచి, అంటే సత్యలోకం నుంచి ఈ మూడు గుణముల లోకములు, ఈ ఐదు భూతముల లోకములు, వీటి అందరూ జీవులు అనేక అనేక రకమైనటువంటి రూపములు, గుణములు, స్వభావములు పొంది ఉంటారు. కానీ వాళ్ళందరూ జీవులే, జీవులుగా దేవుని అంశలే, తాను కూడా అదే అని గుర్తున్నవాడు యోగాభ్యాసి. అలా లేనప్పుడు ఏదో కాసేపు హడావుడు చేస్తూ ఉంటాం. పౌర్ణమి కాబట్టి వాడు పొద్దున హోమము, విష్ణు సహస్రనామం, హడావుడు కదా. ఇంకో రోజు ఇంకో హడావుడు, మరొక రోజు మరొక హడావుడే. ఎన్నో రకాల కార్యక్రమాలు చేస్తుంటాం. వినట్లో ఒకటే కామన్ ఫ్యాక్టర్ ఏంటంటే నేను కదా. మీరు హోమం చేస్తున్నా, అభిషేకం చేస్తున్నా, పూజ చేస్తున్నా, ఏది చేస్తున్నా కామన్ ఫ్యాక్టర్ ఏంటంటే నేను కదా. నేను ఉండబట్టు కదా ఇవన్నీ ఉన్నాయి. సో నేనుగా నాకు గుర్తుంటే ఈ నేను ఆధారంగా ఈ జరుగుతున్న మార్పులను గమనిస్తూ మార్పులకు లోను కాకుండా ఉండటం అనేటువంటి స్థితి ఎవరికి ఉంటుందో వాళ్ళు యోగాన్ని అభ్యసిస్తున్నటండి. కాస్త జ్వరం రాగానే మన యోగం ఎరుగో వెళ్ళిపోతుంది. పక్కన ఉండేవాడు మళ్ళంటి వాడు ఇంకోటి ఉంటాడు, ఒకసారి టెస్ట్ చేయించండి కరోనా ఉందేమో అయినా కానీ ఇంకొంచెం ఇంకో బీట్ అవుతుంది కదా. ఆ టెస్ట్ చేస్తే అది పాజిటివ్ నెగిటివ్ తెలిసే వరకు ఇట్లా పోతూ ఉంటాం మనం అది కదా. నేనకి ఇవేం ఉండవు నిజానికి. నేను చుట్టూ ఏర్పడతాయని తెలిసిన వాడికి తను నేనేందే ఉంటాడు తప్ప తను జరుగుతున్న మార్పుల్లో ఉండడు. ఎవరైతే నేనుకి చుట్టూ జరుగుతున్న మార్పులలో అన్ని లోకాల్లో తానుగానే ఉంటాడో, ఎప్పుడూ ఒకే రకంగా ఉంటూ జరుగుతున్న మార్పును గుర్తిస్తూ ఆ మార్పులో తన కర్తవ్యం ఏమిటో మాత్రమే గమనిస్తూ దానికి ప్రతిస్పందిస్తున్నారనుకోండి, ఇక వాడికి ఈ లోకాలన్నీ ఏం చేస్తాయండి? అనుభూతిస్తే అంతే. ఎందుకని? అది క్షణం క్షణం మారిపోతూ ఉంటాయి. టెలివిజన్ ప్రోగ్రాం లాగా, ఇప్పుడు టెలివిజన్ ముందు కూర్చున్నాం, ఏదో ప్రోగ్రాం చూస్తున్నాం, చాలా మార్పులు ఉంటాయి. అందులో పాత్రధారులు ఉంటారు, భాషణం ఉంటుంది, సన్నివేశాలు మారిపోతూ ఉంటాయి. వీటినన్నీ చూస్తూ ఉంటాడు కదా ప్రేక్షకుడుగా. ఆ ప్రేక్షకుడిగా అన్నిటి జరుగుతున్న చూడటమే యోగమందు గమనించుట అని చెప్పారు మాస్టర్కి. మాస్టర్ సివివి గారు చెప్పిన, శ్రీకృష్ణుడు చెప్పినా ఒకటే చెప్పారు, కాలమును బట్టి దేశమును బట్టి జరుగుతున్న విషయాలు గమనిస్తూ ఉన్నా. గమనించేవాడు నేనుగా ఉన్నాడనుకోండి, ఈ జరుగుతున్నవన్నీ చూస్తూ ఉంటాడు. ఈ జరిగే వాటిలోకి వాడు ప్రవేశించాడు అనుకోండి, ఈ గమనించేవాడు అందులోకి ఇమిడిపోవటం వల్ల తత్తరమిత్తరైపోతుంటాడు. అందుకని కాసేపు కింద పడతాడు, కాసేపు మీద పడతాడు. ఆ పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది. యోగులు తమ భావముచే బ్రహ్మమును జయించిన వారు అనగా జీవులు యోగ విద్యను అభ్యసించడం వలన బ్రహ్మ సృష్టికి అతీతులుగా జీవితులని అర్థం. ఎంత మంచి విషయం తెలుసా ఇది! మొత్తం అంతా యోగం అందులోనే ఉంది. ఒకే వాక్యం తమ భావం అంటే మనను కూర్చిన భావన కదా, మనమంటే నేననే భావన, తను భావం కాదు. నేననేటువంటి భావం నందు ఉండటం చేద్దంటే ఈ నేను ఆ నేను నుంచి దిగొచ్చింది. ఈ నేను మీరైనా నేనైనా అందరూ అంతే. ఏదో కొంతమంది దగ్గర అనుకోకుండా, అందరూ ఒకటే దూరం, ఒకటే దగ్గర. అందరూ ఆత్మగా ఒకటే దూరం, ఒకటే దగ్గర. ఏం చేద్దంటే నేననేటువంటి ప్రజ్ఞ నేననేటువంటి దివ్యపీఠ నుంచి వ్యక్తం అవుతూ ఉంటుంది. అందుకనే ఈ నేను ఆ నేనే అని గుర్తుందనుకోండి, ఆ నేనే ఈ నేనుగా ఉన్నాను అనేది గుర్తుందనుకోండి, అప్పటి నుంచి జరిగేది ఏమిటి? ఆ నేను నుంచి ఈ నేనుగా దిగొచ్చిన వాడిని ఈ నేను నుంచి మూడు గుణాల్లోకి ఇచ్చాజ్ఞాన క్రియల్లోకి దిగుతున్నానని తెలుస్తుంది. ఇలాగే తెలియదు, దిగుడు భావులకి దిగడం అనేటువంటిది ఒక విద్య. ఇచ్చాజ్ఞాన క్రియల చేత మనం ప్రపంచంలోకి దిగుతాం. ప్రపంచం అంటే పంచభూతాత్మకమైన సృష్టి. లేచి లేవంగానే ఎక్కడి నుంచి దిగారండి? అసలు ఆలోచించంగానే, లేచి లేవంగానే దేనిగా లేచా? దేనిగా లేచావు? ఒక చైతన్య స్వరూపంగా లేచావు. అప్పుడేగా నేను ఉన్నానని తెలుస్తుంది. అసలు అంతవరకు ఇదికేం తెలుసు? ఎక్కడున్నావు? నిద్ర లేవకముందు ఎక్కడున్నావు నీకు తెలుసా? లేవంగానే నీకేం గుర్తు రావాలి? ఈశ్వర సంకల్పంగా నిద్ర లేచానని తెలియాలి. ఎందుకంటే నిద్ర లేవటం కూడా నీ చేతిలో లేదు. లేచిన తర్వాత లేచానని తెలియటం తప్ప లేవకముందు నువ్వు లేవుగా ఉన్నావా? లేవకముందు నువ్వు ఉండి ఉన్నట్టుగా నీకు తెలిసి నేను ఇప్పుడు నిద్ర లేస్తాను అని అనుకుని నిద్ర లేచావా? నువ్వు నిద్ర లేచిన తర్వాత నేనున్నానని నీకు తెలిసిందా? నిద్ర లేచినప్పుడు తెలుస్తుంది నేనున్నాను అని. ఎక్కడి నుంచి నిద్ర లేచా తెలియదు. ఈశ్వరుడు నుంచి వ్యక్తమయ్యాను అనే భావన, ఎందుకంటే ఏదో ఒకటి ఉండబట్టి దాంట్లోంచి రావటం అనేది ఉంటుంది. దాన్ని మనలో ఈశ్వర స్థానంగా గుర్తిస్తాం. లేవంగానే మనకి ఈశ్వరునికి కృతజ్ఞతాభావం చెప్పుకునేటువంటి దృష్టి అంతంత మాత్రంగానే ఉంటుంది. ఎందుకంటే లేవంగానే ఆదివారం పౌర్ణమి హోమం గబగబా రెడీ అయిపోవాలి, విష్ణు సహస్రనామం ఇంట్లో వాళ్ళందరినీ కలుపుకోవాలి, ఈ గోళ్ళ పడిపోతాం కదా. ఇవ్వాలంటే అది, రేపు ఇంకోటి లేవంగానే ఏదో ఇచ్చ, దానికి సంబంధించినటువంటి జ్ఞానం దాన్ని నిర్వర్తించుకోవటం, ఇచ్చ జ్ఞానక్రియలోకి పడిపోతాం. ఇది దిగుడు బావంటే నేననేటువంటి ప్రజ్ఞ, నేననేటువంటి దైవం నుండి మేల్కాంచి ఈ త్రికోణంగా ఉండే ఒక భావలో పడిపోతుంది. అబ్బో చాలా బిజీగా ఉంటాడు మళ్ళీ సాయంత్రం వరకు బాస్, చెప్తుంటారు కదా బాబు చాలా బిజీ అని. ఎందుకు బిజీ? అందులో పడ్డావు కాబట్టి. ఒక క్షణం ఆగితే అదొక దిగుడు భావం తెలుస్తుంది. దాంట్లో ఎలా దిగుతా నువ్వు? ఏదో ఇది చేద్దాం అది చేద్దాం అనిపిస్తుంది మొట్టమొదట ఇచ్చ, ఏదో ఒకటి చేద్దాం అనిపిస్తుంది కదా, కనీసం దంతధావనం చేద్దాం అనిపిస్తుంది. ఇది ఇచ్చ కదా, ఇచ్చకి సంబంధించిన జ్ఞానం ఉంటుంది. అందుకనే మనసం దిగాలి, మనసం దిగాలో మనసం ఇదివరకు మనసం నుంచి దిగటం ఉండేది, ఇప్పుడు మనసం నుంచి లేవటంగా తయారైంది. అందుకని అందరికీ మోకాళ్ళు ఎప్పుడు, ఎందుకంటే మనసం ఎత్తు మోకాళ్ళ కన్నా తక్కువగా ఉంటాం చేత, కుర్చీలో ఎత్తులో మోకాళ్ళ కన్నా తక్కువగా ఉన్నప్పుడు లేవాలంటే మోకాళ్ళ బలం కావాలి కదా. మనసం నుంచి దిగుతున్నావా, మనసం మీద నుంచి ప్రయత్నం చేత లేస్తున్నావా? సరే, ఎవరెవరి పరిస్థితి బట్టి వాళ్ళకి వాళ్ళ మనసాలు ఉంటాయి. కొంతమంది మనసాలు ఎత్తుగా ఉంటాయి, పట్ట మనసాలని, దాన్ని దిగుతారు. ఇప్పుడు ఈ ఫ్యాషన్ వచ్చిన తర్వాత మనసం నుంచి లేవటం, రెండు మోకాళ్ళ మీద చేతులు పెట్టుకుని వానప్రస్థులు, వానప్రస్థులు అంటే ఇప్పటికే సగం జీవితం అయిపోయి మిగతా జీవితం ఏ విధంగా నిర్వర్తించుకోవాలా అనే ఒక భయం చేత, ఒక ఆదుర్త చేత రెండు చేతులు మోకాళ్ళ మీద పెట్టి లేస్తూ ఏదో రామ కృష్ణ గోవింద అనుకుంటూ లేస్తాడు కదా. సరే, దంతధావనం ఆ తర్వాత ఇంకోటి ఇంకోటి ఇచ్చ కదా మనం లేపుతుంది, ఇచ్చ జ్ఞానాన్ని తీసుకొస్తుంది, జ్ఞానంతో క్రియ నిర్వర్తిస్తాం, అదనంగానే ఇంకో ఇచ్చ వస్తుంది కదా. ఇట్లా ఇచ్చా జ్ఞాన క్రియలు త్రిభుజాకారంగా మన రోజంతా నడుపుతుంటాం. ఇదలంగానే ఇంకో ఆలోచన, అదలంగానే ఇంకో ఆలోచన, అదలంగానే ఇంకో ఆలోచన కదా. పొద్దునప్పుడు చాలా వేగంగా ఉంటారు జీవులు, ఎందుకంటే చాలా పనులు ఉంటాయి అని చేత ఏదో రకమైనటువంటి రంధిలా ఉంటారు. నేను అనే భావం ఏం గుర్తుంటా, నేను అతడే నేను అని చెప్పుకుంటాం కదా, అతడే నేను అనేటువంటి భావన ఈ త్రిగుణాత్మకమైనటువంటి భావనలోకి ప్రవేశించకముందు నీకుంటే అప్పుడు నీకు ఈ త్రిగుణాతీతమైనటువంటి చైతన్యం నందు నుంచి నీవు త్రిగుణాతీతముగా ఎలాగ మేల్కొన్నావో, ఎలా శుద్ధ చైతన్యంగా ఉన్నావో అది గమనించి ఆ తర్వాత తెలిసి దిగటం ఉంటుంది, తెలిసి దిగటం ఉంటుంది. ఈరోజు సాయంత్రం వరకు మనకి కార్యక్రమాలు గుణాలని ఆశ్రయించి ఈ పంచభూతములతో కూడినటువంటి శరీరాన్ని ఆశ్రయించి క్రమంగా నిర్వర్తించుకుంటున్నాం. ఇలాంటివన్నీ నేననేటువంటి భావన మన ఎంతో స్థిరంగా ఉన్నప్పుడు ఒక్కొక్కటి ఒక్కొక్కటి దిగుతూ రావచ్చండి. ఎందుకంటే గుణములోకి దిగంగానే తర్వాత మనకు జరిగేది ఏంటంటే ఇచ్చాజ్ఞానక్రియలు అందుకున్నప్పుడు అక్కడి నుంచి ఐదు భూతాల్లోకి దింపుతుంది. మనం ఎప్పుడైతే వాక్కును వినియోగిస్తాం అప్పుడు మనం ఆకాశం అనేటువంటి లోకంలోకి దిగుతాం. అంతకుముందు ఉండేటువంటి చిత్తము ఆకాశంలోకి దిగుతుంది. అటు పైన ఈ శ్వాస పీల్చడం వదలటం అనే కార్యక్రమం ద్వారా వాయువులోకి దిగుతుంది. ఆ పైన మనం చేయవలసిన భావము మన యందు సంకల్పంగా అగ్నితత్వాన్ని ధరించి మనలో ఉండేటువంటి క్రియాశక్తిని మేల్కొలుపుతుంది, అందులోకి దిగుతాం. ఇవి నివర్తించేప్పుడు కొంత విచక్షణ వాడుతూ ఉంటాం, కొంత ఇష్టాయిష్టాలు జరుగుతూ ఉంటాయి, క్రమంగా నీటిలోకి దిగుతాం, ఆ తర్వాత పదార్థంలోకి దిగుతాం. ఇలా జీవుడు మనసు, ఇంద్రియములు, జ్ఞానేంద్రియములు, కర్మేంద్రియములు అన్నింటిలోకి దిగి వచ్చి ప్రపంచంలో పడిపోతాడు. ఇలా అవరోహణ క్రమంలో దిగుతున్నప్పుడు తానే దిగుతున్నాడు కదా అన్నింటిలోకి, తాను తానుగా గుర్తుండి ప్రతి మెట్టు దిగి వస్తున్నాడు అనుకోండి, పరిసరాలను చక్కగా గుర్తించి తదనుగుణంగా ప్రవర్తించడం ఉంటుంది. ఆ పనంగానే మళ్ళీ తనుగా వెనక్కి వచ్చేటం ఉంటుంది. ఈ నేననేటువంటి భావం మర్చిపోయినటువంటి వాళ్ళు ఈ మూడు గుణముల నుంచి ఏర్పడినటువంటి మార్పు చెందిన భావాలకి లోనైపోతారు. లోనైపోయి తమనుకున్న పనికాక ఇంకో పనిలోకి వెళ్ళిపోతారు. తామనుకున్న పనికన్నా ఇంకో పనిలోకి వెళ్ళిపోతారు. అక్కడే చూస్తూ ఉండదు ఇదేంటి ఇందుకోసం వచ్చి అడిగి పని చేస్తున్నాడు. ఎందుకని పరిస్థితి పట్టి వీడు మారిపోయాడు, తానెందుకు వచ్చాడు గుర్తున్నాడు కదా, ఇంకా అందులో పడిపోతాడు. ఆ రంధ్రంలో పడిపోతాడు. ఎన్నో ఉదాహరణ చెప్పుకోవచ్చు. మన చిత్తం ఎంత చపలంగా ఉంటుంది. చక్కని సంగీతం విందామని బాగా ట్యూనప్ చేసి ఓ సంగీతకారుడు ప్రోగ్రాం పెట్టుకుని ఆయన ఆడో పాటలు మొదలుపెట్టేసరికి పక్కన వాడు ఈయన చాలా బాగా పాడతారండి అనగానే ఇక్కడ డిస్కషన్ ఉంది. ఆ పాట పాట ఉండదు కదా. ఇప్పుడు బాలమురళి పాడారనుకోండి, బాలమురళి విందామనే టెలివిజన్ పెట్టాము, మొత్తానికి చేతయ్య చేత కాక చేరుకున్నాం ప్రోగ్రాంకి. తీరైన పాడుతుంటే వినకుండా ఈ బాలమురళి గురించి మాట్లాడుతుంటే ఇదంతా ఎందుకు చేస్తే. అలాగే ఉదయం పూట అలా మనం ప్రశాంతంగా తూర్పు తీరం కదా మనది, అలా వెళ్ళామనుకోండి వ్యాఖ్యాళి వాకింగ్ అంటూ ఉంటాం కదా. వెళ్తుంటే ఒక్కొక్క రోజు సూర్యోదయం చాలా అద్భుతంగా గోచరిస్తూ ఆ తూర్పు తీరంలో ఏర్పడిన మేఘాల పంక్తి కానీ రూపము కానీ అందులోంచి సూర్యుడు వచ్చే తీరు కానీ వస్తున్నటువంటి కాంతి కానీ ఒక్కొక్క రోజు ఒక్కొక్క రకంగా అత్యద్భుతంగా ఉంటుంది. అది అనుభూతి చెందడానికి మనం వెళ్తాం కదా. పక్కన మనతో పాటు వాడు వస్తాడు సరే కదా. నువ్వు చూస్తున్నావు సూర్యోదయం, వాడు చూస్తున్నాడు సూర్యోదయం, వాడు చాలా బాగుంది కదా అంటాడు. వెంటనే మూతి మీద కొట్టాలి. మామూలుగా అయితే ఒక జన్ మాస్టర్ అయితే ఒక్కటి మూతి మీద కొడతాడు. ఎందుకు కొడతారు తెలుసా, నీకు కళ్ళునే నువ్వు చూస్తున్నావు, నాకు కళ్ళున్నాయి, నేను చూస్తాను, బాగుందనే భావంతోనే ఆనందంగా చూస్తున్నాను. నీ వ్యాఖ్యానం ఎందుకు నాకు? నీ వ్యాఖ్యానం నాకెందుకు? ఇంకా అక్కడి నుంచి సూర్యోదయం గురించి మాట్లాడుతున్నావు అనుకో, ఈ సూర్యోదయం కోసం తపన పడి వెళ్ళిన వాడికి ఈ పక్కన వాడి న్యూసెన్సేగా, న్యూసెన్సేనా? ఒక అందమైనటువంటి వస్తువు దర్శనం అవుతున్నప్పుడు దాని గురించి వ్యాఖ్యానంలోకి వెళ్ళి అక్కడి నుంచి పక్కదారిలోకి వెళ్ళిపోతారండి. చాలా బాగుంది కదా అంటే పాపం ఎప్పుడు చూస్తున్న ఆయన మౌనంగా ఉంటాడు, మరి నా మధ్య నేను వచ్చినప్పుడు ఇంకా మొదలు పెడతాడు. అందుకని ఒకసారి అదే ఒక గురువు గారు శిష్యుడితో ప్రతిరోజు వాకింగ్కి వెళ్ళేవాట్లని, సూర్యోదయం చూడటం కన్నా ఇంకేం కావాలండి. ఓ రోజు ఇంకో శిష్యుడు నేను కూడా రావచ్చా అని అడిగట, అడిగితే మొదటి శిష్యుడు గురువుగారిని అడిగట, ఇప్పుడు వస్తానంటున్నాడు అని. కాదండిగా, సరే రమ్మన్నారు. ముగ్గురు నడుస్తుంటే వాళ్ళిద్దరూ సూర్యోదయం చూసి తన్మయం చెందుతున్నారండి. వీడు మొదలుపెట్టాడు సూర్యోదయం గురించి మాట్లాడటం. తిరిగి వచ్చేసినప్పుడు ఆశ్రమంలోకి వస్తూ గురువుగారు చెప్పారట, రేపటి నుంచి వాడిని వాకింగ్కి తీసుకురాకండి. వై? బికాజ్ ఇస్ ఎ న్యూసెన్స్ టు హిమ్సెల్ఫ్ అండ్ టు అదర్స్. ఎందుకని? నువ్వు దేని కొరకే నిర్దేశించి జీవితంలో ప్రవేశించావో దాని అందుండక తద్భిన్నమైన విషయాల్లోకి వెళ్ళిపోతూ ఉంటావు కదా, భిన్నమైన విషయాలకి. అలా ఎంతమంది ఎన్ని చేస్తుంటారు, మాటి మాటికి చూపిస్తే ఏడుస్తారని చూపించరు కానీ ఎప్పుడూ సైడ్ వేసే చేయవలసింది మర్చిపోయి చేయనవసరంలోవన్నీ చేసేవని అందులోకి దిగిపోయారంటే నువ్వు యోగాభ్యాసం ఏం చేయట్లేదు. ఏం చేయాలి? నేను ఆ నేనే ఈ నేనుగా ఉన్నాను. నేను ఈ అష్ట ప్రకృతిలోకి ప్రవేశిస్తూ ఉంటా ప్రతినిత్యం, నా వంతు కర్తవ్యాన్ని నిర్వర్తించి మళ్ళీ నా యథాస్థానానికి నేను వచ్చేస్తాను అని తెలుసుండేటువంటి వాడు యోగాభ్యాసి. అట్లా కాక అక్కర్లేని మాటలు కదా, అది ఆకాశం అంతా డిస్టర్బ్ అయిపోతూ ఉంటాం. ఎన్ని మాట్లాడుతూ ఉంటాము, చాలా తెలివిగా మాట్లాడుతున్నాం అనుకుంటూ కూడా అక్కర్లేని మాటలు బోల్డ్ మాట్లాడుతాం. అది మన చుట్టూ ఆకాశం అంతా చంద్రవందరైపోతుంది. అందుకనే పెద్దలు మౌనం అని చెప్పారు కదా. ఆకాశం డిస్టర్బెన్స్, వాయువు డిస్టర్బెన్స్, రెండు డిస్టర్బ్ అవగానే గుండె బాగా అరజడి ఎక్కువైపోతుంది గుండెలో కదా. కల్బలి హాయ్ కల్బలి అని పాట పాడాడు. అలా అరజడిగా ఉంటుంది ఎందుకంటే ఆకాశము గందరగోళంగా ఉంది, వాయువు గందరగోళంగా ఉంది, గుండె అలా విరవెల్లాడుతూ ఉంటుంది, అవిసిపోతూ ఉంటుంది. ఎందువల్ల? ఆకాశానికి నువ్వు అంతరాయం కలిగించావు, వాయువుకి అంతరాయం కలిగించావు. అప్పుడు ఎలా ఉంటుంది నీకు? అలా ఉండక అన్ని లోకాల్లోకి దిగొచ్చినా తనకు తానెవరో గుర్తుండి, తన కర్తవ్యం గుర్తుండి, దాన్ని చక్కని దీక్షతో, ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ అంటే చూసారా, స్ఫూర్తితో నిర్వర్తించుకుంటూ కృతకృతులు అవడం అనేటువంటిది మార్గం. ఇలా ఉండేవాడు బ్రహ్మశిస్సులో పడడు. అది అక్కడ చెప్తున్నారు. వాక్యం ఒకటే తెలిస్తే అంతాను. ఎవరు బ్రహ్మశిస్సులో పడతాడు? ఈ మూడు గుణములు పెట్టేటువంటి ఆకర్షణకు పడేవాడు. ఒకటి చూస్తే ఇంకోటి కనిపిస్తే ఆడిపోతూ ఉంటాడు కదా. నీకెందుకు రాదంటే వాడు ఆగడుగా, అది నీ పని కాదు కదా అంటే వాడు ఆగడు. మనం కాని పని చేస్తూ ఉంటాం, చేయవలసిన పని మర్చిపో. అంచేత ఈ మూడు గుణముల్లోకి అటో ఇటో వెళ్ళిపోతామండి. వెళ్ళిపోతే రంగులు అంటుకుంటాయి. ఇలా మనకి బ్రహ్మగారికి ఒక అన్నయ్యో తమ్ముడో ఉన్నాడు. ఎందుకని? పురాణాల ప్రకారం బ్రహ్మగారు నారాయణ కుమారుడు కదా, మన్మధుడు కూడా నారాయణ కుమారుడే. ఈయన సృష్టికి, బ్రహ్మగారి సృష్టికి మన్మధుడు ఊపిస్తాడు. అందులో పడి అనుభవం పొందడం కోసం మన్మధుడు ఉంటాడు. అందుకని మన్మధుడికి అన్నగారైన, మన్మధుడు జీవుల సంస్కారం బట్టి ఆడిస్తూ ఉంటాడు. అందుకనే బ్రహ్మ చేసేటువంటి సప్తలోకముల సృష్టిలో మన్మధుడికి ఒక పాత్ర ఉంటుంది. సత్యలోకంలో కూడా ఆయన కొంచెం గిల్లస్ అక్కడ ఉండేవాడే. సత్యలోకంలో ఉండేటువంటి గంగాదేవిని మన్మధుడు గెలిన సందర్భాలు ఉన్నాయి. సత్యలోకంలో ఉన్నటువంటి శాంతనుణ్ణి మన్మధుడు గెలిన సందర్భాలు ఉన్నాయి. నీ కాన్సు పనికి తోలిపోతే అంతే అవుతుంది. అదే మనకి కోతి వడ్రంగి కథ ఇచ్చారు కదా, అది చాలా బాగుంటుంది. చిన్న కథ అయినా పెద్ద ఉపనిషత్ కథ అది. నీకెందుకు కోతి, నీ పని కాదు వడ్రంగి పని. అక్కడ వడ్రంగి వాళ్ళు కొంత పనిచేసి భోజన సమయం అయిందని చెప్పి అందులో సగంలో ఉంచి పక్కకి వెళ్ళి వాడు ఏదో భోజన కార్యక్రమాల్లో ఉన్నారు. ఈ లోపల మనబొట్టి కోతులు ఒకటి చూసింది, ఏటి ఇట్లా ఆపేశారు పని, ఇంపార్టెంట్ పని కదా మనం చేయొచ్చు కదా అని ఆ దొంగ కోసి మధ్యలో వాళ్ళు ఒక రంపం మనకు దొంగ పెట్టి వెళ్ళిపోతారు. ఈ కోతి ఆ రెండు దొంగలు చేయనటువంటి దాంట్లో ఒక దాంట్లో ఒక కాలు పెట్టి రెండో కాలు పక్కన పెట్టి ఆ మధ్య విడిగా పెట్టినటువంటి దొంగను తీయంగానే రెండు భాగాలు వృక్షం నుంచి కోసినవి అతుక్కుపోతాయి, కాలు ఇరుక్కుపోతుంది, పచ్చడైపోతుంది కదా. మనం చేసే పనులని అలాగే. అందుకనే కోతి వడ్రంగి కదా చిన్నప్పుడే చేశారు. టు డూ వాట్ ఈజ్ టు బి డన్ అండ్ డూ నాట్ గెట్ ఇన్ టు అదర్ థింగ్స్, దాన్నే భగవద్గీతలో కార్యం కర్మ అంటారు. ఎవరైతే చేయవలసిన పని మాత్రమే చేస్తారో, కోరిక ఆధారంగా కాకుండా కర్తవ్యం ఆధారంగా పనిచేయడం అటు ఉంటుంది. కోరిక ఆధారంగా పనిచేయడం మన్మధుడి మార్గం. దాంట్లోంచి రకరకాల చిక్కులు వేసుకుంటూ ఉంటారు. కర్తవ్యము కోరిక ఒకటే అయిందనుకోండి అదృష్టవంతుడు, లేదా కర్తవ్యాన్ని అనుసరించాలి. యోగి కర్తవ్యాన్ని అనుసరిస్తాడు. అన్ని లోకాల్లో ఉన్న అతనికి కర్తవ్యమే ప్రధానం. దాన్ని నిర్వర్తించుకుంటూ అనుభూతి పొందుతూ ఉంటాడు తప్ప తద్భిన్నంగా వెళ్ళడు. అందుకని సత్యలోకం నుంచి భూలోకం వరకు చిత్తం కదా, ఓం భూ ఓం భువ ఓం శువహ ఓం మహ ఓం జనహ ఓం తప ఓం సత్యం అంటుంటాడు కదా. ఏ లోకాల్లో హాయిగా దిగుతాడు, పని చేసుకుంటాడు, వచ్చేస్తుంటాడండి. ఈ కమ్స్ బ్యాక్ ఇంటాక్ట్. పని మీద వెళ్ళినవాడు సురక్షితుడిగా మళ్ళీ వచ్చేస్తాడండి. మనం చెప్తూ ఉంటాం కదా వెళ్ళేవాడు అందరికీ లాభ జయ జయంగా ఏంటంటారు. అని చెప్తే ఆ జయం ఎక్కడి నుంచి వస్తుందంటే ఎవరు యజాన్ని అనుసరిస్తారో వాళ్ళకే జయం. యజమంటే చేయవలసిన పని మాత్రమే. యజ్ఞము వలన జయము. అంచేత ఎవరు యజమానులు ఉంటారో వారికి జయం ఉంటుంది. అందువల్ల ఈ సృష్టి బ్రహ్మ సృష్టికి అతీతులుగా యోగ విద్యను అభ్యసించడం వలన జీవులు జీవించగలుగుతున్నారు. ఇక మిగతా వాళ్ళందరూ ఏ లోకాల్లో అయినా ఇరుక్కుపోతారు. అది ఏ లోకమైనా కావచ్చు, అక్కడి నుంచి పడిపోతారు. ఎందుకంటే ఎప్పుడు కర్తవ్యాన్ని అతిక్రమించారో అది ఇంద్రాది దేవతలైనా అష్టదిక్పాలకులైనా పురాణాల నిండా కథలవే ఎక్కడ పప్పులో కాలేసాడని కదా. అంటే వాళ్లే పప్పులో కాలేసాటంటే మనం వేస్తామని తెలియాలిగా. అందుకని అప్పటికప్పుడు కర్తవ్యోన్ముఖులై కార్యాలు చేసుకోవటం వల్ల ఈ సృష్టి అనేటువంటి ఏడు లోకముల ఏడు వరల బావిలోకి మనం అవతరణం చెందటం, అవరోహణ క్రమంలో మళ్ళీ ఆరోహణ క్రమంలో బయటికి రావటం ప్రతినిత్యం చేసుకోవచ్చండి. అలా ఉండే వాళ్ళకి ఇబ్బంది ఉంటుంది చెప్పండి. అందుకని బ్రహ్మదేవుడు వీళ్ళందరికీ ఈ విద్య అందరికీ చెప్పి పంపిస్తాడు. సరే, ఇప్పుడు వీళ్ళు పొరపాట్లు పడ్డారు, దేవతలు గురువు గారిని క్షణకాలం విస్మరించారు, ఆయన కనబడటం మానేశాడు, చింతాక్రాంతులయ్యారు. చింతాక్రాంతులయ్యి శోక పరితృప్తులయ్యి అయ్యో పొరపాటు చేశాను ఆయన దుఃఖంలో మనలో కొంత నిరాశ నిస్పృహ ఇలాంటివన్నీ ప్రవేశిస్తాయి కదా, అవి చాలండి రాక్షసులు బలపతి ప్రవేశించడం. ఎంతసేపు సద్భావన ఉన్న చోట దేవతలు ఉంటారని, దానికి విరుద్ధమైన భావన ఉన్న చోట రాక్షసులు ఉంటారని మనకి మన శాస్త్రం చెప్తుంది. అందుకని మనకి ఆరోగ్యం బాగలేదనుకోండి, బాగా రోగచింతన చేస్తూ ఉంటే ఇంకా చాలా రోగం మనకు పెరిగేటువంటి ప్రజ్ఞలన్నీ మనలో చేరుతూ వస్తూ ఉంటాయి. ఎందుచేత నీవు అనారోగ్యం నుంచి బయటపడే ప్రయత్నంలో కాక దాన్ని ఇంకా హీనంగా తయారు చేసే భావాల్లో ఇరుక్కుపోవటం వల్ల, అందుకనే అనారోగ్యం ఉండేవారి చుట్టూ ఈ నెగిటివ్గా మాట్లాడే వాళ్ళు ఎవరిని చేరనివ్వకుండా చూడాలి. ఎందుకంటే వీళ్ళు అయ్యో ఇట్లా జరిగిందా, అయ్యో అట్లా జరిగిందా, మొన్న మధ్య ఆయనకి అలా జరిగిపోయి ఆయన కోమాలోకి వెళ్ళిపోయాడు అని చెప్పారనుకోండి, వీడు ఇంకా వెళ్ళలే, వీడి కారణంగా ఇప్పుడు వాడు వెళ్లాల్సి వస్తుంది కోమాలో కదా. అందుకని నెగటివ్ థింకింగ్, నెగటివ్ భాషణ, ఇవి వీటిలోంచి బాగా రాక్షసులు ప్రవేశిస్తారు. అందుకని ఇంద్రాది దేవతలు బలవంతులైనా స్వయంకృతమైనటువంటి అపరాధం చేత చింతాక్రాంతులవంగానే శుక్ర మార్గంలో అంటే రహస్య మార్గం అంటారు. రహస్య మార్గం అంటే నీ లోపల నుంచే వస్తారు వాడు, మనలో ఎడంపక్క అంతా దానవులు, కుడిపక్క అంతా దేవతలు చెప్పుకుంటూ ఉంటాం. సాగర మధనం జరుగుతూ ఉంటుంది ఎప్పుడూ కదా. నీ భావములను బట్టి ఎవరు నీలో బలంగా ఉన్నారో దాన్ని బట్టి అంచేత ఈ భావముల చేత దేవతలకు బలం పోయి ఈ అసురులకు బలం వచ్చి వీళ్ళందరినీ చాలా సులభంగా జయించేస్తారు. వీళ్ళందరూ పదవీచ్యుతులు అవుతారు. గతి లేక బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళి పరిస్థితి చెప్పుకుంటారు. చెప్తే బ్రహ్మదేవుడు ఇలా జరుగుండవలసింది కాదు కదా, తెలుసు కదా మీకు, గురువుగారిని నెగ్లెక్ట్ చేశారు కదా, దానివల్ల కదా మీకు ఇవి వచ్చినాయి, అయినా పర్వాలేదు పరిష్కారం చూపించాలని ఎప్పుడు కూడా ఓ సన్నివేశంలో జరిగినటువంటి పొరపాటు చెప్పినా అటుపైన పరిష్కారం కూడా ఇచ్చేటువంటి వాడు పెద్దవాడు. కేవలం సమస్యను వివరించి ఇలాగే ఉంటుంది మరి ఇలా చేసుకుంటే అని చెప్పి వదిలేస్తాం అనుకోండి, వాడు ఎవరికీ అక్కలే కదా. పరిష్కారం చూపించేవాళ్ళు కావాలి కదా. అదే బ్రహ్మదేవుని యొక్క గొప్పతనం. ఎందుకంటే సృష్టి గురువు త్రిమూర్తులలో ఒకడు, ఆ ముగ్గురు గురువులే. ఎప్పుడైనా పరిష్కారం కావాలంటే వాళ్ళ దగ్గరికి వెళ్తూ ఉంటారు. అంచేత ఆ విధంగా ఆయన దగ్గరికి వెళ్ళారు. వెళ్తే ఏమిటి, ఎందుకు వెళ్ళారంటే పరిస్థితుల ప్రభావానికి బ్రహ్మదేవుడు లొంగడు. త్రిమూర్తులు సామాన్యంగా తాము ఏర్పరిచిన లోకములలోకి ప్రవేశించిన పరిస్థితులకు లొంగరు. ఎప్పుడో ఎక్కడో ఒకటే అరా సన్నివేశాలు మనకి పురాణాలు కనిపిస్తాయి, కానీ వారెప్పుడు పరిస్థితుల్ని అధిష్ఠించి చక్కదిద్ది సరైన మార్గాన్ని చూపిస్తూ ఉంటారు. అంచేత సృష్టిలోని కామక్రోధములకు లొంగర్ అనే అర్థము. ఎవరు? బ్రహ్మదేవుడు. యోగాభ్యాసం చేసేటువంటి జీవులు ఈ రెండు కేటగిరీలోకి మనం రావని కూడా గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మనము తొందరగా మనకి మనం ఎలిజిబిలిటీ సర్టిఫికేట్లు ఇచ్చేసుకుంటూ ఉంటాం కదా. అయినను మన్మధుడు లోకములను జయించిన వాడు, వానికి అన్నగారు బ్రహ్మ. దీని అంతరార్థం ఏమనగా, యోగులు సమస్తమును జయించిన వారైనను సృష్టికి అతీతులుగాను ఉండగలరు, కానీ బ్రహ్మ సంకల్పించడంతో సృష్టిలోనికి రాక తప్పదు, కామక్రోధములను పొందక తప్పదు. ఈ కార్యసాధనము మన్మధుని వలన జరుపుబడుచుండును. ఇంతవరకును సృష్టికర్త అయిన బ్రహ్మ సంకల్పముని గుణ లేక సృష్టింపబడిన జీవులు యోగసిద్ధులైనసో వారి సంకల్పమని గుణ అను విషయము తేలలేదనియు తీరునది కాదనియు సూచన. కారణమేమనగా, ఇటు బ్రహ్మ సంకల్పము కాని అటు యోగేంద్రుల సంకల్పము కాని స్వతంత్రములు కావు అన్నారు. ఈ బ్రహ్మకి ఈ యోగులకి ఇద్దరికీ అతీతంగా ఇంకోడున్నాడు, వాడిని అంతర్యామి అంటారు. వాడు ఎవరినైనా దింపేస్తాడు. అంతర్యామి అకస్మాత్తుగా ఒక సన్నివేశంలో జ్ఞానినామపి యోగ చేతాంశి అంటుంటాం కదా, జ్ఞానినామపి చేతాంశి దేవి భగవతి హిసా అంటాం కదా. ఎంత అద్భుతమైనటువంటి జ్ఞానులైనను చైతన్యవంతులైనను ఒకసారి అమ్మదలుచుకుంటే అలా లాగేస్తుందండి, ఏదో ఆకర్షణలకు లాగేస్తుంది. అలాంటి సందర్భాలు సృష్టిలో జరుగుతూ ఉంటాయి. అలా జరిగినప్పుడు కూడా ఉత్తమోత్తమ యోగులు ఏం చేస్తారంటే అది కూడా అంతర్యామిగా భావన. మన నుంచి ఒక పొరపాటు జరిగిందనుకోండి, జరగచ్చు కదా. ఇప్పుడు కావాలని ఇంద్రుడు బృహస్పతిని విస్మరించలే, ఏమిటో అట్లా జరిగిపోయింది, అట్లా జరగవు, ఏమిటో అట్లా జరిగిపోయింది అనేది కావాలని చేయలే, జరిగిపోయింది కదా. దానివల్ల మన పర్యవసానాలు ఉంటాయి కదా. ఇవన్నీ ఎలా వచ్చినాయంటే అందులో అంతర్యామి పాత్ర దర్శనం చేయడం అనేటువంటిది భాగవత రహస్యం. లేకపోతే సీతమ్మ వారు బంగారు లేని కోరటం కానీ ఇలాంటి సందర్భాలు ఉంటాయి కదా. కొన్ని కొన్ని ఎందుకు ఇలా జరిగినాయి అనిపిస్తుంది కదా, ఎందుకు ఇలా జరిగినాయి దానికి సమాధానం ఉండదు. ఇప్పుడు ఏం చేద్దామని మళ్ళీ అంతర్యామిలోకి ప్రవేశించడమే ఉంటుంది. అంతేత అంతర్యామిని మనం ఆశ్రయించి ఉంటే కర్తవ్యం మనం గోచరిస్తూ ఉంటుంది, నిర్వర్తిస్తూ ఉంటాం. ఒకటికి రెండుసార్లు ఏమైనా పొరపాటు జరిగినా అంగీకరించి దాని పర్యవసానాలని అంగీకరించాలి. ఎందుకంటే అంతర్యామి ద్వారా మనకి ఇంకొక సిరీస్ ఆఫ్ యాక్షన్స్ వస్తూ ఉంటాయి. దాన్ని కూడా అంగీకరించి ముందుకు వెళ్తే అప్పుడు ఆ జీవి ఇంకా ఈ సృష్టిలో ఎక్కడ ఇరుక్కోవటం అనే భయం లేదండి. ఇరుక్కోవటం అనే భయం వల్లే ఇరుక్కుంటారు ఎక్కువ. ఇరుక్కుంటామేమో అనుకుంటూ ఇరుక్కుంటూ ఉంటారు కదా. అసలు ఇరుక్కుంటామని ఎందుకు వచ్చింది నీకు భావన? ఎక్కువ మంది ఇరుక్కుంటామేమో ఇరుక్కుంటామేమో అంటూ ఇరుక్కుంటుంటారు. కర్దముడికి బ్రహ్మదేవుడు కొంచెం దిగి పనిచేయాలని చెప్పాడు. అలా కూర్చుంటే కుదరదు కదా, బాగా చెప్పుకున్నాం. నీ వల్ల కొంత పని జరగాలి మరి సృష్టిలో, దిగి రావాలయ్యా, కొంత పని చేయాలయ్యా అంటే బాబా బాబా కర్దముడు నన్ను ఎందుకు దింపుతో బాగానే ఉన్నాను కదా. ఎందుకని ఎప్పుడు నారాయణ సాన్నిధ్యంలో పరమానంద భక్తుడే ఉంటాడు. అంతకుముందు సృష్టిలోనే వాళ్ళు పండిన వాళ్ళు ఎక్కువ మంది ప్రజాపతి. మాకెందుకు వచ్చిన కూడా మమ్మల్ని ఇట్లా ఉండనే లేదు, నువ్వు దిగితే కానీ కొంత పని సాగట్లేదు, పైగా నీకోసం నా కోసం కాదు కదా, జీవుల కోసం కదా సృష్టి, యజ్ఞార్థం కదా నీకు నేను చెప్పేదేముంది, అందుకని నువ్వు కొంత దిగి కొంత ఊపిస్తే బాగుంటుందంట. దాని తగ్గట్టుగానే తపస్సు చేస్తుంటే ఆ నారాయణ లోకం నుంచి కూడా ఇదే వినిపిస్తూ ఉంటుంది, కాస్త దిగి పనిచేయని. దిగి పని చేయమంటే ఆయనకు తెలుసు, దిగి పని చేస్తే నేను ఒకే నేనుగా ఉన్న నేను మరొక నేనుగా వ్యాప్తి చెంది ఆ నేనుతో అనుసంధానం పెట్టుకుని ఈ చేసే పనులన్నీ చేసుకుంటూ ఉండాలి. ఇది ఎప్పుడైనా మరపుకు రావచ్చు కదా. మరపుకు రావడం అనేది అనేది రెండు రకాలుగా జరగచ్చు. ఒకటి మన్మథ లీల వల్ల మరపుకు రావచ్చు, లేదా నారాయణ లీలలు దానివల్ల మరపు రావచ్చు. ఎలాగైనా జరగచ్చు. ఒకసారి దిగిన తర్వాత కదా, ఒకసారి దిగిన తర్వాత ఎలాగైనా జరగచ్చు కదా. సరే, సర్వమున్నతన దివ్య కళామయ మటన్సు విష్ణు నందుల్లము చేసి నా చేత నేను చేస్తానని ఏమిటి చెప్పండి పని అంటే, 9 మంది పిల్లలు కనాలట, వాళ్ళందరికీ పెళ్ళిళ్ళు చేయాలట, ఊరి బాబోయ్ అనుకుంటాడు, 9 మంది ఆడ సంతానం, వాళ్ళని వివాహం చేసుకుని వాళ్ళని కనటం, వాళ్ళని చక్కగా సంస్కారాలతో పెంచడం, వాళ్ళకి మళ్ళీ వరువులను చూడటం చిన్న పనండి. 9 మంది ఆడపడదు అమ్మా ఇంత పెట్టావా, అప్పుడే అడ్డుపడక ఈ 9 మంది నువ్వు పోషించి చక్కగా నువ్వు వాళ్ళని ఇంటి వాళ్ళని చేస్తే 10వాడుగా నేనే వస్తానని చెప్పాడు. అలా ఒక తయారం ఇచ్చాడు, 10వాడుగా నేనే వస్తాను కపిలుడుగా, మరి చూసుకో అన్నాడు. ఆ తాయిలం కోసం చేశాడు, అర్థం కదా. సరే కానీ ఆయన లేలేదు కదా, దిగుతాడు చేస్తాడని అయిపోతే ఎప్పటికప్పుడు కమండలం జింక చర్మం సర్దుకుంటూ ఉంటాడు, ఎందుకంటే వెళ్ళిపోవాలని ఆయన తాపత్రయం. ఇంకా ఉంది ఇంకా ఉంది ఇంకా ఉందని మొత్తం అంచే పనంతా చేయిస్తారు, ఆయన జాగ్రత్తగా వెళ్ళిపోతాడు. ఇలా ఉంటాయి మామూలుగా ఆ యోగులకు కూడా కథలు. అందుచేత బ్రహ్మదేవుడు కానీ మన్మధుడు కానీ వీరు కాక అంతర్యామి కానీ వీరి నుంచి ఎవరి నుంచైనా డీవియేషన్స్ రావచ్చు. అందుకని యోగాభ్యాసం చేసేటువంటి వారు కర్తవ్యంతో పాటు అంతర్యామి యొక్క క్రీడను కూడా గుర్తిస్తూ ఉండాలి. మన రోజు మన పరిసరాల్లో కనిపిస్తున్నదంతా అంతర్యామియే, వినిపిస్తున్నదంతా అంతర్యామియే, అక్కడి నుంచి ఎలాంటి సూచనలు వస్తున్నాయో చూసి దాన్ని అనుసరించేటువంటి ఒక అప్రమత్తమైన స్థితిలో ఉండాలి. ఎందుకంటే దేవుడు ఇలా ఉంటాడని ఏం లేదుగా, ఇలా రూపంలో ఉంటాడని ఏమన్నా ఉందా, ఇలాంటి పేరుందని ఏమన్నా ఉందా, ఏ రూపమైంది ఏ పేరైంది, కనపడుతున్న రూపాలనే నావే అన్నాడు, వినపడుతున్న పేర్లనే నావే అన్నాడు. ఇంకా కనపడుతున్నది వినపడుతున్నది సూటిగా ఉన్నదని దాన్నే దైవంగా చూడకుండా దైవం కోసం వెతుక్కుంటూ ఉంటారు కొంతమంది కదా. దేవుణ్ణి చూడాలి దేవుణ్ణి చూడాలి అంటూ ఉంటారు కదా. దేవుణ్ణి వెతుక్కుంటే కనపడ్డ, చూస్తూ ఉంటే కదా, ఉన్నది చూస్తూ ఉండాలి. ఇప్పుడు మీరు కూర్చున్నా అనుకోండి, మీ రూపంలో అతడే ఉన్నాడు అనుకున్న వాడికి అదొక సత్యం. ఇవరెవ్వరూ కాకుండా ఏదో చూద్దాం అనుకున్నవాడు వెర్రిలో పడిపోతుంది. అందుకని విష్ణువుని వినుట చూచుట సేవించుట ఉన్నదిట. చూడటం అంటే కనపడుతున్న రూపాలే, వినటం అంటే వాళ్ళ నుంచి వచ్చే మాటలోంచి వాడు వినిపిస్తాడు. సేవించటం అంటే వారికి మనం చేసే పని, తీసిపెట్టే పని. ఇలా తెలియటమే తప్ప దేవుడిని చూడాలనే ప్రయత్నం మీరు చూసే ఉంటారు. అఖండ అనే సినిమాలో వాడు చెప్పాడు, దేవుణ్ణి చూద్దాం అనుకోబో తెలుసుకో అంటాడు. అట్లా కొన్ని కొన్ని సత్యాలు తెలుస్తా తెలియక పలుకుతూ ఉంటారు. తెలియటమే ఉంటుంది, చూడటమే ఉంటుంది. చూడటం అంటే ఏ రూపంలో అయినా ఉంటుంది కదా. హిరణ్యకశిపుడు ఎలా చూశాడు, ఎలా ఉంటాడు రా అన్నాడు. ఏమో ఆయనకి తెలియదు కానీ ఉన్నాడని తెలుసు, ఎలా ఉంటాడో తెలియదు. మరి ఎలాంటి కథలు చెప్పారు? ఎందుకే చెప్తున్నానంటే ఇన్ని మతాల్లోనూ మానవ జాతి దేవుడికి రూపం పెట్టి దేవుడికి ఒక పేరు పెట్టి ఆ పేరులోనూ ఆ రూపంలోనూ ఇరుక్కుపోవడం వల్ల అసలు దైవము ఈ విధంగా ఏర్పడి ఉన్నవాడిని చూడటం మానేశారు. పూరి పిండే పూరిగా వచ్చిందండి, ఇంక ఇప్పుడు పిండి లేదు. అట్లా ఉండదు. ఇప్పుడు పిండి ఏమైపోయింది, పూరిగా ఉంది కదా. దేవుడు అంటే ఇదే, ఈ మార్పు చెందిందిగా కనపడుతుంది. ఆ రూపంలో ఉన్నాడు ప్రస్తుతం, మార్పు చెందింది కానీ అదే కదా. అదే మనకి కుండ మట్టి చెప్తూ ఉంటాం. ఇప్పుడు మట్టి స్థితిలో ఉండేటువంటి పరిస్థితి నుంచి కుండగా తయారైన పన్నది, కుండగా ఉన్నది మట్టి కదా అని గుర్తుందనుకోండి, అంతర్యామి తత్వం గుర్తుంటుంది. అలాగే ఈ సమస్త జీవులందరూ కూడా ఒకే తత్వం నుంచి దిగి వచ్చారు. రకరకాల గుణములు, రకరకాల స్వభావములు, దాన్ని బట్టి రూపములు ఇలానివన్నీ ఏర్పడినాయి అని గుర్తున్న వాడికి పది దిక్కుల్లోంచి వాడే కనిపిస్తూ ఉంటాడు. తూర్పు చూసినా అదే, పశ్చిమం చూసినా అదే, ఉత్తర దక్షిణం చూసినా అదే, ఈశాన్యము ఆగ్నేయము నైరుతి వాయువ్యం చూసినా అదే, ఊర్ధ్వమో దశ చూసినా అదే, ఎటు చూసినా అదే కదా. నమో అవాంతరాయ దిశ అంటుంటాం. ఎటు తిరిగి చూసినా ఉన్నది అదే. ఇలా ఉన్నవాడికి చూసుట అనేది ఎప్పుడు జరుగుతూ ఉంటుంది. వాడు చూస్తున్నవాడు ఈ కనపడదని చూడకుండా కనపడంది ఏదో చూద్దాం అనుకునేవాడు ఉంటాడే, వాడికి అన్ని తెప్పడు. ఎందుకంటే వాడు అనుకున్నది లేదు, నువ్వు చూద్దాం అనుకున్న దైవం లేడు. కనపడుకున్నది దైవంగా చూస్తే నీకు దైవం అంటే ఏమిటో తెలుస్తుంది. మనం రాముడు కృష్ణుడు అంటాం, ఇంకోటి అంటాం. ఆ బొమ్మల్లో కూడా ఒక రాముడు బొమ్మకి ఇంకో రాముడు బొమ్మకి తేడా ఉంటుంది కదా, ఒక కృష్ణుడు బొమ్మకి ఇంకో కృష్ణుడు బొమ్మకి తేడా ఉంటుంది. ఏ బొమ్మ కృష్ణుడు, ఏ బొమ్మ కృష్ణుడు కాదు. ఫ్లూట్ ఉంటే కృష్ణుడు, బాణం ఉంటే రాముడు, ఇట్లా కదా తెలుసుకుంటాం. ఫ్రూట్ వాయించేవాడు ఏమన్నా కనపడితే వాడు కృష్ణుడైపోతాడా. కొంచెం ఇక్కడ చాలా తేడా పడిపోయింది మతాల వల్ల. అంటే దైవాన్ని సరిగా పరిచయం చేయాలా పెద్దలు. ఏవేవో పెట్టేశారు, ఎన్నో పెట్టేశారు. అవి కాక ఇంకా చాలా ఉన్నాయి పెట్టినవి కాక కదా. అవో అన్నీ అవే. మరి చెట్టుగా అతనే ఉన్నాడు, పుట్టగా అతనే ఉన్నాడు, కొండగా అతనే ఉన్నాడు, నదిగా అతనే ఉన్నాడు. ఇంకా మనకి మన అవగాహనలో దైవం కాంది ఏమీ లేదని చెప్పేశారు కదా. దైవం కాంది ఏది లేనప్పుడు ఇంకా దైవేతరంది ఏదో ఉందని వెతుకుతామేమిటి. కనపడుతున్న చూడక కనపడంది ఏదో వెతుకుతానంటే గుడ్డివాళ్ళ కానీ. అందుకనే నన్ను చూస్తూనే ఉంటారా మీరు చూడలేరని చెప్పి, నన్ను వింటూనే ఉంటారు, నన్ను వినలేదు వినలేరు మీరు. మీరు చెవుడు గుడ్డి అని చెప్తూ ఉంటాడు మధ్య మధ్యలో. అరే ఎదురుగుండా కనపడుతుంటే చూడకుండా ఇంకోటి ఏదో చూస్తా. అందుకని ఈ మూడో విషయం ఉంది ఇక్కడ, అంతర్యామి అనుగ్రహం. అందుకని అంతర్యామ సాధన చేసేవారికే ఈ బ్రహ్మదేవుడు లోకాలన్నీ దాటి ఉంటాడు ఆయన, ఆయనకి ఇబ్బంది లేదు. యోగులు యోగమునందు సిద్ధి పొంది ఉండటం చేత వాళ్ళు దాటి ఉంటారు. కానీ వారు కూడా కాలాన్ని బట్టి దేశాన్ని బట్టి భగవంతుని లీలగా ఒక మన్మథ లీలకు లోనవచ్చు. ఒక మన్మథ లీలకు లోనవచ్చు. అయినప్పటికీ కూడా ఇది అంతర్యామి లీల అని భావం చేసుకున్నారనుకోండి, అలాంటి వారు ఎప్పుడూ తరించిన శిష్య సన్నివేశంలో ఉంటారండి, మిగతా వాళ్ళు ఎవరు అలా ఉండలేరు. ఇది ఎంత ఉత్తమవుతమైనటువంటి యోగం కదా. అంటే పరిస్థితులు తారుమారైనా నీకు తారుమారు లేదు, పరిస్థితులు తలకిందలైపోతున్నాయి, నీకు తల క్రింద అవదు. అది కదా మంత్రధారంలో చక్ర వాక్యం రాశారు మాస్టర్ గారు, శ్వేతద్వీప వాసులని వారందరూ ఎలా ఉన్నారు అని మైత్రేయుని అడుగుతాడు. ఎవరు? బలరాముడు. అంటే బాగానే ఉన్నారు వాళ్ళకేమి అని చెప్పి చెప్తాడు మైత్రేయ మహర్షి. అప్పుడు కృష్ణుడు అంటారు, శ్వేతద్వీప వాసులు వారికేమి లోకములన్నీ తలెక్కులనైనా వారి తలలో క్రిందులు కావు అని చెప్తారు. అంటే ఏంటి, ఈయన ఎనీ సిచ్యువేషన్ దే ఆర్ నాట్ అప్సెట్, ఇన్ ఎనీ సిచ్యువేషన్ దే ఆర్ నాట్ అప్సెట్, దే సీ ఇట్ యాజ్ అన్ యాక్ట్ ఆఫ్ గాడ్ అండ్ ట్రై టు డూ వాట్ ఈస్ టు బి డన్. అంతే తప్ప మనలాగా ప్రతి చిన్న విషయానికి, ప్రతి చిన్న విషయానికి కదా అబ్బో ఎంత గందరగోళం పడిపోతున్నాడు. ఏం చేస్తుంటారండి మీ అందరూ? ఈ రాధామాసం వచ్చిందంటే భక్తరహిత తారక రాజయోగం, సత్యయోగం ఇలాంటివన్నీ నిర్వర్తించుకుంటున్నామని చెప్తుంటాం కదా, మరి సన్నివేశాల్లో ఎలా ఉన్నామో దాన్ని బట్టి తెలుస్తుంది. అదొకటే లిట్మస్ టెస్ట్. అనుకోని సంఘటన జరిగినప్పుడు నీ ఎందు తరంగములు ఎలా ఉన్నాయి, అనుకోని సంఘటన ఎలా జరుగుతాయంటే కళ బట్టి జరుగుతాయి, కర్మ బట్టి జరుగుతాయి, మన్మధుని బట్టి జరుగుతాయి, అది కాక అంతర్యామి లీలగా జరుగుతుంటాయి. ఇప్పుడు ఇంద్రుడికి అలాగే జరిగింది కదా. అందుకని ఒక సన్నివేశంలో ఇంద్రుడికి ఈ విధంగా జరిగినప్పుడు మనం అంత సులభంగా ఇంద్రుడి మీద నిందర వేయకూడదు. ఇంద్రుడే కాదు ఎవరైనా సరే, ఎవరైనా సరే ఇలా జరిగింది తప్పప్పుడు అనకూడదు. ఇప్పుడు మనం ఏం చేయాలి? అది చూసే ప్రయత్నం చేయాలి తప్ప ఇలా అవటం వల్ల అలా జరిగింది, అలా అవటం వల్ల ఇలా జరిగింది, ఇలా చేస్తే బాగుండేది, అలా చేస్తే బాగుండేది, ఓ బోళ్ళు ఉచిత సలహాలు ఇచ్చేసుకుంటారు అందరూ. అతను కూడా ఈ సలహాలు ఇచ్చేవాడు అలాంటి సందర్భంలో ఉంటే అంతా గందరగోళం కదా. పక్కవాడికి సలహా చెప్పడం సులభం. అందుకని ఈ పద్యానికి మాస్కరించినటువంటి వ్యాఖ్యానంలో ఉండేటువంటి లోతులు ఇక్కడ మీకు వివరించడం జరిగింది. అటు పైన ఇంద్రుడు మొదలుగా గల దేవతలందరూ తరలిరాగా బ్రహ్మదేవుడు మిక్కులు జాలిపడి అభయం ఇచ్చారు. ఎందుకంటే వీళ్ళు వచ్చేశారు పాపం, బాగా తిన్నారు, వీళ్ళంతా పోరాడారు, వాళ్ళతో పోటాడితే మనకేమొస్తుంది, వస్తుంది జయం వస్తుందా? మర్యాదస్తులు మర్యాదస్తులు పోటాడుకున్నారంటే అదో పద్ధతి కదా. ఓ స్ట్రీట్ రోడ్డుతో ఓ మర్యాదస్తులు పోటాడనుకోండి ఏం జరుగుతుంది? అన్నీ పేలిపోతుంటాయి, ఇక్కడ దెబ్బ తగిలి అక్కడ దెబ్బ తగిలి రకరకాల గాయాలతో అందరూ చేరారు. చూశారు బ్రహ్మదేవుడు, మళ్ళాంటి వాడు కాదు కదా, అందుకని ముందు జాలి పడ్డాడు. ఎవరికైనా ఒక కష్టం వస్తే ముందు రావాల్సింది జాలి కదా, కరుణ. కరుణ, అయ్యో ఇలా జరిగిందా అనిపించాలి తప్ప నేను అనుకుంటూనే ఉన్నా అంటాడు. అప్పుడు వాడికి ఇవ్వాలి ఒకటి అంతర్యామి సాధన పక్కన పెట్టి, లేకపోతే అంతర్యామి సాధనలో భాగంగా ఈయన చూసి చాలా జారిపడ్డాటండి. ఏమి చెప్పమందరు అన్నాడు ఆయన. ఏం చెప్పమంటారు? మీరు చేయకూడనే పని చేసి తిరిగి పుట్టినప్పటి నుండి బుద్ధులు నేర్పిన వాడు లోకములకు పాలకులుగా గలుగు సామర్థ్యము మీకిచ్చి పట్టము కట్టినవాడు కదా మీ గురువైన బృహస్పతి అని. మరి మిమ్మల్ని అంతరవాడు చేశాడు ఆయన, లోకాలన్నిటికీ పాలకులుగా తయారు చేశారు కదా మిమ్మల్ని అందరినీ. మరి అష్టదిక్ పాలకులు వాళ్ళ పొద్దునే అందరినీ పిలిచే ఉంటాం కదా, ఇంద్రం పూర్వదిక్పతి అంటే మొదలుపెట్టి టపటపటపలాడం చేస్తాం, ఆగ్నేయ దిక్పతి, దక్షిణ దిక్పతి, నైరుతి దిక్పతి, ఎనిమిది దిక్కులను పిలుస్తాను, పైనుంచి పిలుస్తాం, కింద నుంచి పిలుస్తామని పిలుస్తాం కదా. అంతటి వాళ్ళుగా మిమ్మల్ని ఎవరు తయారు చేశారో అని అడుగుతున్నాడు ఆయన. మనం కూడా ఏదో కాస్త కూసో గురు సాన్నిధ్యం పొందడం వలన కొంత వికాసం కలిగిందనుకోండి, మనకి మన గురువుగారి కన్నా వీఆర్ బెటర్ ఏమో అనిపిస్తూ ఉంటారు, అనిపిస్తుంది నేను సందేహం అలా ఎంతోమందికి అనిపించింది అని చేత మిమ్మల్ని ఇంత వాడు చేసినవాడు ఆయన. అలాంటి వాడు కేవలం దయతో మిమ్మంతటి వారిని చేసినే కానీ మీ వలన తాను ఆశించినది ఏమీ లేదు కదా. వాడండి గురువు అంటే ఏదో చేసి పెట్టి వాడి దగ్గర నుంచి ఆశిస్తూ ఉన్నాడు అనుకోండి, ఇప్పుడు అదొక రకమైన గురుత్వం. సద్గురువులు ఏం చేస్తారంటే ఎదుటి వారిలో ఇచ్చా జ్ఞాన క్రియల్ని ఓ పద్ధతి ప్రకారం పెంచుకుంటూ వారిని చైతన్యవంతులను చేసుకుంటూ చేస్తూ వారి ఎందు ఉన్నటువంటి పంచభూతంలో ఎందు వారికి సామ్యం కుదిరేట్టుగా చూచి వారి దేహమందు వారు మూడు గుణములు ఐదు భూతములతో కలిసి సమర్థవంతంగా పనిచేసుకుంటూ సృష్టిలో ప్రకాశించేంత వరకు సద్గురువు రకరకాలుగా ఉపాయాలు నేర్పుతూ ఉంటాడు. ఆయనకేం కావాలి, ఆయనకేం కావాలంటే వీళ్ళు బాగుంటుందని చూసి ఆనందించడం తప్ప ఇంకోటే ఉండదు. ఈజ్ నాట్ ఏ ఫైనాన్షియర్. వీళ్ళందరికీ ఇంతకాలం ఇన్వెస్ట్ చేశాను నేను, ఇప్పుడు నో ఐ కెన్ ఎక్స్పెక్ట్ రిటర్న్స్ అని కదా. కొంతమంది పేరెంట్స్ నేను ఇంత కట్టి చదివించాను ఇప్పుడు అదంతా తెచ్చిమని అడిగే పేరెంట్స్ ఉంటారు కదా. గుర్తుపెట్టుకో 1 crore పెట్టి నేను చేర్చాను కోర్సులో, ఎప్పుడు సంపాదిస్తావో అని. వాడు ఫైనాన్షియల్ తప్ప ఫాదర్ కాదు కదా. అందుకే సద్గురువు ఎలాంటి విద్యలు నేర్పుతారంటే సమస్త విద్యలు నేర్పేటువంటి పరిస్థితిలో ఉంటాడు, తనకుగా తానేమి ఆశించడు. తానెవరికి విద్య నేర్పుతున్నాడో వారి మీద ఆధారపడేవాడు గురువు కాదు, గుర్తుపెట్టుకోండి. మామూలుగా కూడా యోగ జీవనం జీవించేవారు ఇంకోరి మీద ఆధారపడకుండా జీవించే ప్రయత్నం చేస్తారు. తమ నుంచి పుట్టి పెరిగి పెద్దవాళ్ళైనటువంటి పిల్లల మీద కూడా ఆధారపడరు, వాళ్ళ మీద వాళ్ళు ఆధారపడుతుంటారు వీరినంతవరకు. ఎందుకంటే స్వాలంబనం అనేటువంటిది యోగికి ప్రధానమైన లక్షణం. తప్పనిసరి పరిస్థితుల్లో కాలాన్ని బట్టి దేశాన్ని బట్టి ఏదైనా సహకారం కోరుకున్నా అది ధర్మమైన పద్ధతుల్లోనే కోరుకుంటారు తప్ప ఇంకో రకంగా కోరుకోరు. అందుకనే ధృతరాష్ట్రుడు యుద్ధమంతా అయిపోయి యుధిష్ఠిరుడి యొక్క సంస్థానంలో రోజు ముప్పుతులా తింటూ బతుకుతూ ఉంటే విధుడు వచ్చి చెప్తాడు, బతుకునంతకాలం వాడిని దుఃఖపెట్టావు నీ, వాళ్ళందరూ చచ్చిపోయారు, వాడు నువ్వు చేసిన పని కదా, వాళ్ళు బాగా ఎప్పుడు నువ్వు చూసినవాడు కాదు, ఇప్పుడు కూడా ఇక్కడ కూర్చొని ముప్పుతులా తింటావేంటరా అన్నయ్య, విడిపోకూడదా అని చెప్తా. వాళ్ళు నీకేమైనా బాకీయా కాదు కదా, నువ్వు చేస్తున్నది ధర్మమా కాదు కదా. యుధిష్ఠిరుడు చేసే ధర్మం, ఎందుకంటే వాళ్ళు ఆశ్రితులు కాబట్టి చేస్తూ ఉంటాడు, పైగా తను రాదు పోషించాల్సిన పరిస్థితి ఉంది. నీకు ఈ గతి కొట్టింది ఏమిటని వెంటనే ధృతరాష్ట్రుడు బల్బు బాగా వెంటనే వెలుగుతుంది, గాంధారీదేవి అని తీసుకుని పక్కన ఉండేటువంటి అడవుల్లోకి వెళ్ళిపోయి తపస్సు చేసి యోగాకిని సృష్టించుకుని దగ్ధమై వెళ్ళిపోతారండి. ఎంతటి వాళ్ళు లేకపోతే ఇంకా బాగుపడుతూ ఉండేవాడు కృష్ణుడు. ఎందుకు చెప్పానంటే ఈ కర్తవ్య నిర్వహణ అనేటువంటిది అంత సులభమైన విషయం కాదు. మనం ప్రతిదీ కనబడ్డదల్లా నాకేస్తూ ఉంటాం కదా, కాసేడన్నా ఫేవర్ ఇస్తే మొత్తం ఎంత నాకిందల్లా అంత అంటుకుంటూ ఉంటుంది. నువ్వు వాడికి ఏం చేసావని వాడిది సౌకర్యం వాడు ఎదుటి వారికి నుంచి ఒక సౌకర్యం నువ్వు పొందావంటే నువ్వు వాడికి ఎంతటి సౌకర్యం కలిగించి అక్కడి నుంచి సౌకర్యం పొందావా? అలా ఊరికే సౌకర్యాలు పొందుతూ ఉంటావా? కొంతమందికి ఒక హ్యాబిట్ ఉంటుంది, దే కీప్ ఆన్ రిసీవింగ్ ఫేవర్స్ ఫ్రమ్ ఎవ్రీవేర్. ఎక్కడైనా దే ఓన్లీ లుక్ ఫర్ ఫేవర్స్ అనే విషయాలు వస్తారు. వాళ్ళ కుర్చీ కూడా ఏమైనా వేయాలి, వాళ్ళు వేసుకోరు, వేస్తే వేయించుకుంటారు. వేసిన కూర్చి మళ్ళీ తీసి అక్కడ పెట్టరు. వాళ్ళందరూ మాస్కర్ దృష్టిలో సృష్టిలో అల్లుళ్ళు అన్నారు. ఆయన సృష్టిలో అల్లుళ్ళు, ఎందుకంటే చేయించుకోవడం తప్ప చేయడం తెలియదు. తర్వాత ఎందుకు చేయించుకుంటున్నావు? వాళ్ళు మనకి బాకీయా? ఈ జ్ఞానం లేని వాడు ఏదో అన్నట్లా ఉన్నాడు కదా. అంచేత నీకు ఎంత చేశారా ఆయన? ఎవరైనా బృహస్పతి మీరేం చేశారా? ఇలా చేశారేమిటి అని జాలిపడి మందలించాడు ఆయన. మీ వలన ఆశించిన ఏమీ లేదు కదా. అతడు సమస్త వేదరహస్యములను విధి విధానములను తెలిసినవాడు. ఇంతకును సంపద ధైర్యము చూసుకునుట బుద్ధి ఉన్నవాడు చేయడు కదా. మనకు బాగానే ఉంది పర్వాలేదని ధైర్యపడిపోతూ ఉంటారు కదా. బ్యాంకులో ఎనఫ్ మనీ ఉంది, దేర్ ఇస్ నో ప్రాబ్లం అనుకుంటూ ఉంటారు. సంపద వల్ల నువ్వు రక్షింపబడవు. నీ సంపద ఆ సమయానికి పనికిరావచ్చు, పనికిరాకపోవచ్చు. సంఘబలం కానీ ధనబలం కానీ అది సమయానికి అందచ్చు అందకపోవచ్చు అండి కదా. నీ దగ్గర ఎంత ఉంటే ఏం లాభం? నువ్వున్న ఊళ్ళో నీ కరెన్సీ పనిచేయదనుకో, అయిపోయిందిగా. నువ్వున్న ఊళ్ళో నీ కరెన్సీ పనిచేయదు. నీ దగ్గర ఉంటే ఎంత ఉంటే లాభం? ఎంతోమంది ఉన్నారు నాకు నా ఊళ్ళో, పిలిస్తే కోమని వస్తారు, ఎంతో చేస్తారు. ప్రస్తుతం వాళ్ళు లేరు, ఏం చేస్తా? అందుకని బలం అంటే ఏమిటి? బలమెవడు కరిగ్రోవను, బలమెవడు పాండవసుతుల భార్యను కావను. మరి వాళ్ళు ఎంత బలవంతులండి పాండవులు? బలమెవడు రవిసుతునకు. అటు నీవు నాకు బలము కృష్ణ అని పాడాం కదా కృష్ణ శతకం. ఎవడు బలం అంటే దైవమే బలం. అది నువ్వు చేసినటువంటి పుణ్యకార్యముల రూపంలో నీకు సమయానికి అందివస్తూ ఉంటుంది. అదే నువ్వు చేసినటువంటి అజ్ఞానమైన కార్యక్రమంలో అది అందిరాదు. ఇప్పుడు ఇంద్రుడికి ఏముంది? అంతకుముందు మొట్టమొదటి పద్యం చదివినప్పుడు ఇంద్రుడు చుట్టూ ఎలాంటి వాడు అన్నారండి? పెద్ద లిస్ట్ ఇచ్చారు. అప్పుడు మూడుసార్లు చదువుకున్నాం గంధర్వులు, విద్యాధరులు కదా, మునులు, ఋషీంద్రులు, మహర్షులు, బ్రహ్మర్షులు, భూవి. మీరు ఏది చెప్పండి అప్సరు అసలు అది కూడా పెట్టారు. అది లేకపోతే ఎంటర్టైన్మెంట్ ఉండదు. ఇన్ని ఉన్నవాళ్ళు ఇప్పుడు ఏది లేదు. అందుకని ఏమంటున్నాడు, ఇంతకును సంపద ధైర్యము చూసుకున్నట బుద్ధి ఉన్నవాడు చేయడు కదా, చేయడు కదా. ఆనాడు మీ దొరయైన ఇంద్రుడు పొట్టలో క్రొవ్వు ఎక్కినది. గురువు వచ్చినప్పుడు పొట్ట వంగలేదు, తల వంగలేదు. దానితో తన క్షేమ మన గుట్టు జారిపోయినది. అంటే దేనివల్ల క్షేమం ఉంటుంది, దేనివల్ల క్షేమం ఉండనేది మనం వేసుకున్న అంచనాల వల్ల ఉండదు. మనం ఎన్నో రకాలుగా డైలీ టెస్ట్లు చేయించుకుంటూ ఏది షుగర్ లెవెల్స్, బీపీ లెవెల్స్, ఆ లెవెల్స్, ఈ లెవెల్స్, ప్రతి నెల ఒక ప్రొఫైల్ అలా తీస్తూనే ఉంటాం కదా డబ్బులు ఖర్చు పెడుతూ. అది మారే రోజున మారినట్టు చూపిస్తుంది తప్ప ఎలా మారింది? జాగ్రత్తగానమ్మా, శుక్రమార్గం ఉంటారు నీకు తెలియని మార్గంలో నీలో ప్రవేశిస్తుంది. అది మంచైనా అంతే చెడైనా మంచి అయినా అంటే ఇదేంటండి, ఇది ఎప్పుడు మొదలైంది మీకు అండి? వాడికి తెలియదు, నిన్న బాగానే ఉంది చెప్తూ ఉంటాం కదా, నిన్న బాగానే ఉన్నాడు సార్ ఇవాళ వెళ్ళిపోయాడంటాడు. అదేంటి నిన్న ఇవాళ వెళ్ళిపోవడానికి నిన్న బాగుంటానికి సంబంధం ఏంటండి? ఇప్పుడు ఎక్కడ ఎవరికి ఏదైనా జరగచ్చు కదా. ఇలాంటి సందర్భంలో క్షేమం, క్షేమానికి గుర్తు ఏమిటంటే సంస్కారం, పెద్దలైనది వినయం అన్నీ ఉన్నాయి మనకి. మనకి మన సంస్కృతిలో నేర్పొందం లేదు, మనకి కొంచెం అశ్రద్ధ వలన వాటిని విస్మరిస్తూ ఉంటాం కదా. ఇప్పుడు ఈ సభకు పెద్ద ఆయన వచ్చారనుకోండి, పెద్ద ఆయన వస్తే ముందు ఆయనకి సరైన చోటు చేయటం చూడాలి. అంతేగాని వస్తే వచ్చాడు వాడే చూసుకుంటాడు అన్నట్టుగాను ఉంటాంగా, ఉంటాం కదా. దేని పెట్టి నీ సంస్కారం ఇలాంటివి మనం మర్చిపోయామనుకోండి, క్షేమం జరుగుతుంది. ఇప్పుడు ఇక్కడ భగవద్గీత ఉందా అంటే ఎక్కువ తిరగలేనండి, అందుకని అది కింద పడిపోయింది అనుకోండి, చూడంగానే దాన్ని తీసి పైన పెట్టాలనే భావన ఉంటే నీకు క్షేమం. మనకెందుకు వచ్చిన కూడా అదేదో రవిశంకర జ్యోతి వాళ్ళు చూసుకోవాలి మనకెందుకు అని వదిలేశారనుకోండి, నీ క్షేమం జరుగు. ఎందుకని నీకు కనబడ్డదిగా కింద పడిపోయి తీసి ఇక్కడ పెట్టలేవా? ఇవన్నీ సంస్కారాలకు సంబంధించినవి కదా. అంచేత క్షేమమును గుట్టు జారిపోయినది వేదస్వరూపుడు ఆచార్యుడని గౌరవింపక బ్రాహ్మణుడైన గురువును ఆజ్ఞాపించిదిరి. ఆ దోషము నేడు మీ శత్రువుల రూపమున మిమ్ము చుట్టుముట్టినది, దానికి తగిన ఫలము అనుభవింపజేసినది. అంటే ఒక సద్గురువును విస్మరిస్తే ఎలాంటి పర్యవసానాలు వస్తున్నాయో ముందు బ్రహ్మదేవుడు వివరించాడు. ఇప్పుడు కుంభయోగంలో సద్గురువు ఏం చెప్తున్నాడంటే, నాకు నమస్కరించే వారు ఎవరిని కూడా మీరు విమర్శించొద్దు. మొన్న అదే ఇచ్చాను మీకు ఈక్వినాక్స్ స్పేస్లో, నాకు నమస్కరించే వారిని వారిని ఎవరిని కూడా మీరు విమర్శించొద్దు, విస్మరించొద్దు, చాలా అప్రమత్తంగా ఉండండి. కారణం ఏంటంటే వారి ఎందు నేనే ఉంటాను. ఎప్పుడైతే నా నామం ఉచ్చరించారో వారి ఎందు నేను ఉపస్థితులై ఉంటాను. అంచేత వారిని కూర్చిన దుర్భాషలో మీకు అపకారం చేస్తాయి. ఎంత మంచి మాట కదా. మనం బృందాలు బృందాలుగా ఉంటూ ఉంటాం కదా, ఏదో ఒకరి మీద ఒకరికి కూర్చి పరిహాసానికి ఏమన్నా అనుకున్నా హృదయం అంత తేడా ఉండకూడదు కదా. వారిని గురించి ఊరిని గురించి తటస్థంగా ఉండటం ఉత్తమం, ప్రేమతో ఉంటే మరీ మంచిది. ద్వేషం ఉందనుకోండి మీ క్షేమం పోతుందండి. ఎందుకని సద్గురువుకి శిష్యులందరూ ఒకటే, అందరినీ హృదయంలో ఉండి సంరక్షిస్తూ ఉంటాడు. ప్రతి శిష్యుని వాడిన పద్ధతిలో వాడిని ఉద్ధరించుకుంటూ ఉంటాడు, మనకు తెలియదు. వాడు నీ యొక్క సహాధ్యాయే, ఆ గురువు గారికే దండం పెడుతున్నాడు కదా. అతను నువ్వు ద్వేషించడం విమర్శించడం చేశావనుకో నాకు నచ్చదురా అంటే, మీ ఇంటికి వచ్చి మీ అబ్బాయి నేను తిట్టాను అనుకోండి, మీకు ఎట్లా ఉంటుంది? తల్లిదండ్రుల ముందు వాళ్ళ పిల్లల్ని మనం బాగా తూలనాడామనుకోండి, ఆ తల్లిదండ్రులకు ఎట్లా ఉంటుంది? అలాగే సద్గురువు కూడా తన అనుయాయుల్ని గూర్చి కొంత ద్వేషంతో విమర్శ చేస్తే మీ క్షేమం తగ్గిపోతుంది. ఎందుకు తగ్గిపోతుందంటే నా వారిని నువ్వు దూషిస్తున్నావు. నువ్వు నావాడివే. మీరు దూషించుకుంటూ ఉంటే ఇద్దరికే క్షేమం కదా. ఇప్పుడు శుక్రాచార్యుడు శిష్యులు ఏం చేశారు కథల ముందు చదువుకున్నాం, మాటి మాటికి పాత పేజీ చదవడం ఇష్టం లేక ముందుకొచ్చా. ఎప్పుడైతే దేవతలు ఈ విధంగా బృహస్పతిని విస్మరించారో రాక్షసులందరికీ అర్థమైపోయింది ఆ టైం వచ్చింది. ఆ బాగయా హమార టైం అనుకున్నారు వాడు. వెంటనే గురుగారు దగ్గరికి వెళ్ళారు. గురుగారి పరిస్థితి మంచి అనుకూలంగా తయారైంది మనకి, మనకంటే వాళ్ళకి, అందుకని విజృంభించేస్తాం. విజృంభించాలి, ఎందుకంటే అది సృష్టి ధర్మం. తప్పు చేసిన వాడు తప్పుదిద్దాలంటే ఇవన్నీ కార్యక్రమాలు మొదలైపోతాయి. శుక్రుడు ప్రోత్సహిస్తాడు, రాక్షసులు గెలుస్తారు. వాళ్ళెట్లా చూశారు శుక్రాచార్యుల్ని రాక్షసులు, మీరెట్లా చూశారు బృహస్పతిని? వాళ్ళ గురువుగారు మాట వాడు తూచా తప్పకుండా పాటిస్తున్నారు. వాళ్ళు మరి సహజంగా జయం పొందారు. మీరు మీ గురువుగారికి సున్నం పూశారు, మరి పరిస్థితి వచ్చింది అని వివరిస్తున్నారు. మహాబలవంతులైన బలవంతులైన మేము ఈ బక్క చిక్కిన రాక్షసులు జయించడం వింత కదా. దేవతా గుణములు ఆత్మతృప్తిని, అభివృద్ధిని, సంతోషమును కలిగించును. రాగద్వేషములు, అహంకారము, మదము, మాత్సర్యము, ఈర్ష్య, లోభము మొదలగునవి రాక్షస గుణములు. వానికి తావిచ్చిన వాడు నిరంతరము దిగులు, దుఃఖము, బాధలు చెందుతూనే ఉండను. ఇప్పుడు మనందరం మన మనసులో ఎలాంటి సరుకు మెయింటైన్ చేస్తున్నాం ఒకసారి చూసుకోండి. సెల్ఫ్ ఎగ్జామినేషన్, పొద్దున్న లేచిన దగ్గర నుంచి మన మనసులో ఎలాంటి భావాలు ఉన్నాయండి? ఇంకేం చెప్తున్నారు? ఆత్మతృప్తి. అది ఎక్కడుందో వెతుక్కుంటూ ఉంటాం కదా. అభివృద్ధి, సంతోషము, అవి దేవతాగణము గుణములు. రాగద్వేషములు, అహంకారము, మదము, మాత్సర్యము, ఈర్ష్య, లోభము మున్నగునవి రాక్షస గుణములు. వానికి తావిచ్చిన వాడు నిరంతరము దిగులు, దుఃఖము, బాధలు చెందుతూనే ఉండవాలను అని చెప్పేశారండి. ఇది శాశ్వత సత్యం. నేను రోజు చేస్తున్నానండి విష్ణు సహస్రనామం 40 నుంచి. ఆ తర్వాత ఏం చేస్తుంటా? దిగులు, భయం, బాధ, మనకిష్టం లేని వాడు పెరిగిపోతుంటే ఈర్ష్య, మన వాడు బాగుపడుతుంటే ఏదో గొప్పతనం, ఏవేవో రకరకాల ఏవైతే మన ప్లాట్ఫామ్ మీద ఉండకూడదో అవన్నీ త్రూ అవుట్ ది డే మెయింటైన్ చేసి ఓ 20 మినిట్స్ విష్ణు సహస్రనామం చదివామనుకోండి, అది ఎట్లా ఉంటుందండి? 20 మినిట్స్ ఫ్లోర్ క్లీన్ చేసి మిగతా 23.5 అవర్స్ దాని నిండా ఏవేవో పోషిస్తుంటే ఆ మనసునే వేదిక ఎట్లా ఉంటుంది? అది రాక్షస గుణాలతో ఉంటుందా? దైవీ గుణాలతో ఉంటుంది. అంచేత ఇంద్రుడు వాళ్ళకి ఏం జరిగింది? ఇప్పుడు దిగులు వచ్చేసింది, దుఃఖం వచ్చేసింది, భయం వచ్చేసింది, అంతకు మాది పరిస్థితి లేదు కదా, ఎందువల్ల క్షేమం పోయింది? రాక్షసులకి ఆ పరిస్థితి అట్నుంచి ఇటు తిరిగింది. అందుకనే మనకి పరిస్థితులు ఎలా ఉన్నా నీవు దైవం అనేటువంటి వెలుగుతో ముడిపడి ఉండటమే ప్రధానంగా చెప్తూ ఉంటారు. ఔర దేవత చిత్తన ధరి హనుమత చేయి సర్వసుఖకరి అంటూ ఉంటాం కదా అని అంటూనే మనం భయపడిపోతుంటాం. హనుమంతుని ధ్యానం చేస్తూ భయపడటం ఏంటండి? భయం పోగొట్టేవాడిని ప్రార్థన చేస్తూ భయపడుతూ ఉంటానండి. ఎందుకండి ఇంత హనుమాన్ చాలీసా చేస్తారంటే ఏమిటో సార్ భయం అంటాడు. మరి హనుమాన్ చాలీసా ఇలా చేస్తే భయం పోవాలి కదా, పోదే. ఏం చేస్తాను తెలుసా? హనుమాన్ చాలీసా చదువుతుంటాం కానీ మనసు భయం గురించి ఆలోచిస్తుంది. భయం వలన హనుమాన్ చాలీసా కదా. అందుకని మనసులో ఎక్కువ భయం ఉంటుందా హనుమాన్ చాలీసా ఉంటుందా? రేపు పొద్దున్న రిజల్ట్స్ ఇస్తారండి. ఇవాళ రామాది రెడిపోయి పిడి 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 100 కొబ్బరికాయలు కొట్టాను. కొబ్బరికాయలు దేని ఉద్దేశించి కొట్టావు? హనుమంతుని ఉద్దేశించి కొట్టావా? కాదు. నీ పరీక్షా ఫలితమే నీ మనసులో ఉంటుంది కదా. నువ్వు ఎన్ని కొబ్బరికాయలు కొట్టినా నువ్వు రాసిన దాన్ని బట్టి అది వస్తుంది. ఈ లోపల ఈ కొబ్బరికాయలన్నీ ఏమైపోతాయి? ఒకటి, ఈ కొట్టిన దానివల్ల ఏం జరిగింది? రెండు, ఇంకోసారి మళ్ళీ కొడదామా అని కొట్టక్కలేదా? కొడితేనే పాస్ అవుతామా, కొట్టకపోతే పాస్ అవుతామా? ఇవన్నీ రావండి. ఈ మొత్తం భావ పరంపరలో ఏం జరిగింది? హనుమంతుడు తప్ప మిగతా అందరూ ఉంటారు. ఆయన అంటాడు, నువ్వు నన్ను తలుసుకునే తలుసుకోరా, నా పేరును చేస్తూ ఉంటావు, నన్ను తలుసుకో, నన్ను నిజంగా తలుసుకునే నీకు భయమే ఉండదు కదా. ఎక్కడ జ్యోతి ఉంటే అక్కడ చీకటి పోయింది కదండి. జ్యోతి గురించి ఆలోచిస్తూ జ్యోతి వెలిగించకపోతే చీకటి. అందువల్ల వేదస్వరూపుడు ఆచార్యుని గౌరవింపగా బ్రాహ్మణుడైన గురువుని ఆజ్ఞాపించి తిరిగి, ఆ దోషము నేడు మీ శత్రువుల రూపమున మిమ్ము చుట్టుముట్టినది, దానికి ఫలము అనుభవింపచేసినది, మహాబలవంతుడైన మిమ్మల్ని బక్కచిక్కిన రాక్షసులు జయించడం వింత కదా అని. నీచులైనను రాక్షసులు జయించడం ఇంద్రులకు జరిగినది. వారు తమ గురువైన శుక్రుని గౌరవించి అతని రహస్య ఉపదేశమును పొందుతున్నారు. పొంది బలవంతుడై ఇప్పుడు నా సృష్టి నివాసమును మొత్తమును ఆక్రమించ చూస్తున్నారు. వారు మదించి ఎంత పొగరుతో వర్తించుతున్నానో వారు మేలు కోరి హితము చెప్పువాని నిర్లక్ష్యము చేయలేదు. కనుక గురువును ధిక్కరించిన మీ స్వర్గమును అపహరించుట రాక్షసులకు తృణప్రాయమైనది. వాళ్ళకి ఎందుకు సులభమైందంటే దే ఫాలోడ్ దే టీచర్. మీకెందుకు ఇది వ్యవస్థ వచ్చిందంటే యూ స్టాప్డ్ ఫాలోయింగ్ యువర్ టీచర్. కొంత వివరణ ఇస్తున్నారు, ఎందుకంటే ఎలాగో పరిష్కారం ఇస్తాడు, కొంత చెప్పి సరైన మార్గంలో పెట్టి ఇంకో గురువు గారిని అప్పచెప్పాలనే ప్రయత్నంలో బ్రహ్మదేవుడు ప్రయత్నం చేస్తాడు. అందువల్ల సద్గురువు యొక్క ప్రాముఖ్యత ఒకటి ఈ రెండు మూడు పద్యాలు మనకి వివరించారు. భాగవతం ఊరికి చదువుకుంటూ వెళ్ళిపోవచ్చు, కానీ ఇలాంటి వాక్యాలు వచ్చినప్పుడు మనలో బాగా ఎన్గ్రేవ్ చేసుకోవాలి. పూర్వకాలం మనం కంచు చెంపుల మీద వాళ్ళ చేత రాయించుకుంటూ ఉండేవాళ్ళం కదా. ఎందుకంటే ఎక్కడికి పోయినా మన చెమ్మ ఇంకెవరు ఎత్తుకుపోలేరు, మన పేరు ఉంటుంది దాని మీద. అలాగే కొన్ని కొన్ని సద్గుణాలు మన యందు ఎన్గ్రేవ్ అయిపోవాలి. ఎన్గ్రేవ్ అవడానికి ఏమంటాను తెలుగులో? ఇంకా సరే అలాంటిది ఏదో అంచేత ఏ గుణములు ఉండటం వల్ల క్షేమం ఉంటుందో, ఏ గుణములు పోగొట్టుకోవడం వల్ల ఉన్న క్షేమం కూడా పోతుందో చూసుకుంటూ ఉండాలి. అది ఒక పాఠంగా మొట్టమొదట బ్రహ్మదేవుడు దేవతలకు చెప్పడం జరిగింది. ఇంకా చెప్తాడు, చాలా చెప్తాడన్నా. ఎందుకంటే ఎవరన్నా మనుషులు వస్తే చెప్పేవాడు చాలామంది ఉంటారండి కదా. ఆడియన్స్ దొరికింది బ్రహ్మదేవుడికి, ఎక్కడో కూర్చుంటాడు, ఎప్పుడో కానీ రారు. వీళ్ళు ఎందుకు వస్తారు? వచ్చారు, దొరికారు, దొరికారు, ప్రేసుకున్నాను. చాలా వివరంగా ఓ రౌండ్ వేసుకుంటాడు అని బాగుంటాయి, వింటాం. ఏం చేద్దంటే సమయాన్ని బట్టి సన్నివేశాన్ని బట్టి చెప్పవలసినటువంటి ఉపదేశం చెప్పడం అనేది తప్పదు అందరికీ. అందుకని బ్రహ్మదేవుడు విధమైనటువంటి వివరణ ఇస్తున్నాడు. శుక్రుడు ఏ విధంగా రహస్య మార్గాల్లో పనిచేస్తుంటాడో కూడా వివరిస్తాడు. చాలా గొప్ప విషయం ఇది. అంతర్విశ్వాన్ని విద్వనా జగాది మనం హోమంలో ఆహుతిస్తుంటాం కదా. ప్రవశుక్రాయ భానవే భరద్వం హవ్యం శాగ్యం సుపూతం ఇష్టాపూర్తం సంసుసేధ. ఆయన చాలా రహస్యంగా పట్టుకొస్తాడు శుభములు. మనకి శుభములు కూడా తెలియకుండానే వచ్చేస్తుంటాయి, అలాగే అశుభములు కూడా తెలియకుండానే వచ్చేస్తాయి. వీటికి ప్రాతిపదిక ఏంటంటే మన చేతన యందు ఉండేటువంటి ఏమంటుందని శుచి శౌచము అశుచి వీటి బట్టి ఉంటుంది. అశుచి అన్న చోట చేరిపోతూ ఉంటాం, చేరిపోతూ ఉంటాయి, అవి సమయానుకూలంగా అవతరిస్తూ ఉంటాయి. శుచి ఉన్న చోట శుభ్రమైన విషయాలు చేరుతూ ఉంటాయి. అందుకనే మనం కూడా అక్షుత్పిపాసాం అలాం చేస్తాం అలక్ష్మీర్ నాశయామ్యహం అభూతిం అసమృద్ధించ సర్వాన్ నిర్ణతమే గృహాత్ అంటాం. ఈ ఆకలి, ఈ దప్పిక, ఇవన్నీ మరినాలు, మాటి మాటికి తిందాం అనిపిస్తుంది, మాటి మాటికి తాగుదాం అనిపిస్తుంది, ఎన్నిసార్లు తిన్నా ఎన్నిసార్లు చేసినా మళ్ళీ మళ్ళీ కావాలనిపిస్తూ ఉంటుంది. చాలా మలినాలు ఉంటాయి పంచభూతాలు మన శరీరంలో, అవి ఎంత కడిగినా ఇంకా కడగాల్సినట్టుగా ఉంటాయి. అవి నేను కడుక్కుంటూ ఉంటాను తల్లి, అది నా పనే, దీక్షగా కడుక్కుంటూ ఉంటా. క్షుత్ పిపాస మలాం జ్యేష్టం, అదే మనలో ఉండేటువంటి పెద్దమ్మవారు జ్యేష్ఠాదేవి అంటూ ఉంటాం కదా. అలక్ష్మి, అది లక్ష్మిని రానివ్వదు మన దగ్గరికి అలక్ష్మి, దాన్ని నేనే ప్రయత్నమే తీసేసుకుంటూ ఉంటాను. నువ్వు నాకు విభూతి ఇవ్వదలే అని, విభూతి ఓ చక్కటి అనుభూతి వస్తే ఎంత బాగుంటుందండి. ఎందుకు రావో, నేనేం చేయనురా నీవలే అన్ని కళాలలో ఉంటాయి మనకి, ఎంత తోమినా పోవు, విభూతి ఇద్దానో కుదురుతావు, అడుగుతావు కానీ అంతా మళ్ళీ అభూతి అసమృద్ధించ, ఎప్పుడు అది లేదే ఇది లేదే ఇంకోటి లేదే అని ఎడుస్తూ ఉంటుంది కదా. అది నువ్వు తీసేయి విభూతి, అసమృద్ధి తీసేసి సమృద్ధి నువ్వు, ఆ రెండు నువ్వు చేయి. ఎంత వీలుంటే అంత మిలినం లేకుండా ఉండేట్టుగా నేను మనసు పంచభూతం లేదు అప్రమత్తమై ఉంటానని సుశ్రుతంలో మనం కోరుకుంటూ ఉంటాం. కానీ దురదృష్టం ఏంటంటే మనం అంతా సంస్కృతంలో కోరుకుంటాం, అందుకని ఏం కోరుకుంటున్నామో కూడా మనకు తెలియదు. మనం ఇలాగే మరణంగా ఉండిపోతుంటాం. అందుకని ఆకాశము వాయువు అగ్ని జలము పృథ్వీ ఈ ఐదు భూతాలు మనలో ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉండాలి. మలమూత్రములు ఒంట్లో ఉండకూడదు, స్టాక్స్ మెయింటైన్ చేయకూడదు లోపల. దానికి ఒక విధానం ఉన్నది, జీవన విధానం. మనసు ప్రశాంతంగా ఉండాలి. అలా ఉండాలంటే ఆ చక్కని సింధూరమైన రంగులో ఉండాలి. చూడండి, మనం చక్కగా ఆరాధన చేసినప్పుడు సింధూరారుణ విగ్రహ అంటూ మొదలుపెడుతుంది అంటాం. ఎంత అద్భుతం అండి సింధూరం, ఎంత కాంతివంతంగా ఉంటుంది, అందులో ఏ మలినం ఉండదు. అక్కడి నుంచి మొదలయ్యే రంగులనే ఉంటాయి అమ్మవి. సింధూరారుణ విగ్రహ అనగానే ఎలా అయిపోవాలి మనసు, అక్కడి నుంచి పచ్చని కాంతి అన్ని అమ్మవన్నీ కాంతే కదా. హిరణ్యవర్ణం అంట, సువర్ణ రజత సరజాం అంట. ఈ కాంతి వలయాలు దాటి రాదమ్మా, హిరణ్య ప్రాకారం ఆ ప్రాకారం వదిలి రాదు. ఎలా వస్తుంది మరణాల్లోకి రాదు. మరణాలు మనం నిర్మించుకుంటూ ఉండి విభూతి పొందుతూ ఉండవచ్చు, సంతృప్తి పొందుతూ ఉండవచ్చు. ఇది దేవతలకైనా రాక్షసులకైనా మనకైనా అంతే. బలి చక్రవర్తి ఎందుకంత ప్రసిద్ధిగాంచాడంటే ఆయన దైవీ గుణాలన్నింటినీ ఆశ్రయించాడు. పుట్టడం రాక్షసులుగా పుట్టినా ఆశ్రయించింది దైవీ గుణాలు, కాబట్టి దివ్య స్వభావం ఏర్పడిపోయింది కదా. ప్రహ్లాదులు అంతే, ఎక్కడ పుట్టావని కాదు, ఎలాంటి భావాలు నీ మనసు యందు నువ్వు పెంచి పోషిస్తున్నావు అనేది ముఖ్యం. ఆ దృష్టితో ఇక్కడ బ్రహ్మదేవుడు చెప్తున్నాడు, మీరు అవటానికి ఏ క్లాస్ సిటిజన్స్, వైట్ స్కాలర్, వైట్ కాలర్ అంటాం కదా, ఇవన్నీ వైట్ కాలర్ జాబ్స్ చేసే పనులని, ది డిజేబుల్డ్ యూ, వాళ్ళు ది గెయిన్ ది ఎబిలిటీ బై డూయింగ్ వాట్ ఈస్ టు బి డన్. ఇది మనకి పాఠం. మన మనసులో ప్రధానంగా ఎలాంటి భావాలు మనం ఎంటర్టైన్ చేస్తుంటామో దాని ప్రకారమే మనకి కలిగేటువంటి విభూతి కానీ అనుభూతి కానీ అభూతి కానీ కలుగుతాయి. అది బ్రహ్మదేవుడు వివరిస్తున్నాడు. అంచేత వీళ్ళకి మళ్ళీ సరైన మార్గం చూపించి సరైన పద్ధతిలో పెడితే ఆ వెలుగుతో కూడినటువంటి భావములు భాషణములు ఆచరణములు పెరిగినాయనుకోండి, విషయం మారుతూ వస్తూ ఉంటుంది. అది చెప్పబడుతున్నటువంటి విషయం. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీమహేషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్సు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు, లోకాః సమస్తాః సుఖినో భవంతు, లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.